అని చెప్పి మాటలు ఎక్కువ తీపి కానీ ఉండకుండా కొంచెం చిరువు ఉంటుంది, ఒకరు ఉంటుంది. నేను ఇచ్చే పనిలో మీకు మొత్తం అంతా తీపి ఉంటుంది అని చెప్తాను. కొంచెం వగరు ఉంటుంది, చేదు ఉంటుంది. పెద్దసారి ఉంటుంది, వగరుగా ఉన్న పళ్ళు, చేదుగా ఉన్న పళ్ళు నోట్లో ఎవరు వేసుకుంటారు? వేసుకున్న ఊసేస్తారు. సాధన మీరు కాదు చేయవలసింది, నేను సాధన చేయవలసింది. ఏం చేయొద్దు, మీ పద్ధతిలో మీరు ఉండండి, మీ క్రమంలో మీరు ఉండండి. మీరు సాధన చేయాలంటే చేయండి, కానీ సాధన చేయవలసింది మీరు కదా. నేను ఏ రోజున ఏదో ఒక రోజున అందరూ మరణిస్తాను, అందులో రాజీ లేదు. మీరు ఎవరికైనా సందేహం ఉందా? ఒక రోజున మరణిస్తాం, ఆ వారం ఏదో ఒక వారం, ఆదివారం అన్న శనివారం అన్న అందరికీ తర్వ వారం అండి. మీరు ఎవరికి సందేహం లేదు, రాజీ పడవలసి ఉంటుంది. పేచీ పెట్టుకోక్కర్లేదు, ఒట్టిదండి మీరు చెప్పిన మాట ఒట్టిదంటే పేచీకి అవకాశం. ఏదో ఒక రోజు, ఏదో ఒక వారం మరణిస్తాం. మనం మరణాన్ని వాయిదా వేసుకుంటున్నాం, అంటే ఇంకో 20 సంవత్సరాల తర్వాత వస్తుంది మరణం, ఇంకో 30 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఇంకో 40 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు మనకు వయసు ఎంత? 40 ఏళ్ళే కదా. ఇంకో 30 ఏళ్ళు ఎలాగ దింపేస్తాం? అయితే ఇప్పుడు వయసు 60 ఏళ్ళు, 60 ఏళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాం, ఇంకెలా లేదు మాకు 60 ఏళ్ళు దింపేస్తాం? అది జాగ్రత్తగా టైంకి ఫోన్ చేసి టైంకి ఇంటికి నేడగొట్టుకుంటూ 100 సంవత్సరాల గంటలే మనకు లోటు లేదు కదా. ఏదో విటమిన్ ఉన్న ఫుడ్ ఉంది, అన్ని బాగానే 100 సంవత్సరాల వరకు దింపేయచ్చు. మొత్తం మీద పోనీ ఎన్ని వాయిదా లేచుకుని 100 సంవత్సరాలైనా మరణం తప్పదు. కొన్ని మనకి అన్ని సదుపాయాలు ఉండడానికి, కొన్ని ఇంటి చుట్టూరు డాక్టర్లు ఉన్నారనుకోండి, అనుకోని అనుకోండి, అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ఏదో రోజు మరణం కాదు. అయితే మీరు ఏమీ కష్టపడకుండా మరణాన్ని వాయిదా వేసుకోకుండా ఈ రోజున మరణిస్తే ఈ రోజునే మీరు జ్ఞానం వచ్చేస్తారు. మీరు ఈ రోజున ఎవరంటే జనవరి నెల 27వ తేదీ 1965 ఈ రోజున మీరు మరణించండి, ఈ రోజునే మీకు జ్ఞానం వచ్చేస్తారు. బాబా మాకు అడిగారు, స్వామి మమ్మల్ని ఎలా బతకమంటారు? నువ్వు చచ్చిన వాడే బతుకు సలహా అడిగారు భగవాన్. నువ్వు నన్ను ఎలా బతకమంటారు? ఓ స్వామి గారు అడిగారు భగవాన్, నన్ను ఎలా బతకమంటారు అని నువ్వు చచ్చిన వాడే బతుకు. అంటే మనం ఏది చావటం, అంటే మనం మనకి ఏంటి గతించిపోయినన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఈ మనస్సు తెచ్చే రొచ్చు, మనస్సు తెచ్చే బురద అంతా తీసుకొచ్చి జ్ఞాపకాల రూపంలో, తలంపుల రూపంలో, ఆలోచనల రూపంలో దానంతా అంతఃకరణ బురద చేసుకుంటున్నాం. మనం ఈ శరీర పరిమితమైన నేను, ఈ శరీరగతమైన నేను, ఇది ఇప్పుడు ఎవరైతే నేను నేను అంటున్నాను, ఆ నేను ఇప్పుడు మరణిస్తే ఆ మరణాన్ని మీరు వాయిదా వేసుకోకుండా ఈ రోజునే కనుక మరణిస్తే, మరణించే వాడు లేదా జీవిస్తే, అంటే శరీరం మరణించడం వల్ల లాభం లేదు. శరీరం ఏదో రోజున మరణిస్తుంది, శరీరం మరణించక ముందే మనం మరణిస్తే, శరీరం మరణించక ముందు ఏ శకంలో ఏ రోజున ఏ శకంలో అతను మరణించాడు అతనికి జ్ఞానం వస్తుంది. శరీరం మరణించకుండా అంటే లైఫ్ ఈజ్ ఎండ్లెస్. మనం ప్రయాణం చేసేటప్పుడు గొరబండ మారతాం, కారు మారతాం, రైలు మారతాం, రిక్షా మారతాం, అదేవిధంగా లైఫ్ ఈజ్ ఎండ్లెస్. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నాం, కొంతకాలం శరీరం ఉంటాం, తర్వాత ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరంలో ఉంటాం. శరీరం పడిపోతుంది కానీ జీవితం కంటిన్యూ అవుతూ ఉంటుంది, జీవితం కదులుతూ ఉంటుంది, జీవితం ప్రయాణం చేస్తూ ఉంటుంది. సరసరి మన అందరం శరీరం నేననే భావన అందరికీ ఉంది, నాకుంది నీకుంది అందరికీ ఉంది శరీరం నేను. కానీ శరీరం మన ఓనర్స్. ఈ మైక్ నాదంటే ఈ మైక్ నేను కాదు, అంటే ఈ మైక్ నాదంటే ఈ మైక్ నీ అధిపతి నేనండి, ఈ మైక్ యజమాని నేను, ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ పొలం నాదన్నప్పుడు ఈ పొలం ఆ పొలం నేనని కాదు, ఆ పొలానికి యజమాని అని. ఇల్లు నాది అంటే ఇవి నేనని కాదు, ఇల్లుకి యజమాని నేనని. అదేవిధంగా ఈ శరీరం నాది అంటే ఈ శరీరం నాదని కాదు, ఈ శరీరానికి యజమాని నేను, అంటే ఓనర్ అన్నమాట. నేను శరీరాన్ని, ఈ శరీరాన్ని నేను కాదు, కానీ శరీరానికి ఓనర్ నేను. ఈ మైక్కి ఓనర్ని ఎలాగో, ఈ శరీరానికి నేను ఎలాగో, అలాగే ఈ పొలానికి ఎలాగో, ఈ ఇల్లుకి ఎలాగో, అలా శరీరానికి కూడా ఓనర్ యజమాని ఈ శరీరానికి. అంటే కానీ శరీరం నేనని కాదు. ఎక్కడైతే ప్రేమ లేదు, ఎక్కడైతే దయ్యం లేదు, ఎక్కడైతే సానుభూతి లేదు, అక్కడ తెలివితేటలు కూడా ఉండవు. మీరు తెలివితేటలు అభివృద్ధి పొందాలంటారు, దయ పెరగాలి, సానుభూతి పెరగాలి. వేర్ దేర్ ఇస్ హేట్రెడ్ దేర్ ఇస్ ఇంటెలిజెన్స్. ఎక్కడైతే ద్వేషం ఉండవు అక్కడ తెలివితేటలు కూడా ఉండవు. ఎక్కడైతే ప్రేమ లేదు అక్కడ తెలివితేటలు కూడా ఉండవు. ఎక్కడైతే అశ్విని ఉందో అక్కడ తెలివితేటలు కూడా ఉంటాయి. అది ఈ గుణాలు మనలో మరణించటమే నిజమైన మరణం. అది ఇప్పుడే మరణిస్తే, ఈ గుణాలు ఇప్పుడే మనలో మరణిస్తే ఇప్పుడే జ్ఞానం వచ్చేస్తుంది. లేదు మీరు వాయిదా లేచిది, మనలో ఉన్న ద్వేషం ఉందనుకోండి, ఈ పదం ఉందనుకోండి, ఇప్పుడే మరణించలేనుకున్న గుణాలు కర్పణ్యం ఉందనుకోండి, ఇప్పుడే మరణించేనుకున్నది ఇప్పుడు వచ్చేస్తుంది. అది చిన్నదే ఉంది లోపల. అంటే మనం మరణం కోసం కనిపెట్టుకుంటున్నాం, ముందు మరణించాలి. మనం మరణం రాకముందు మరణిస్తే జ్ఞానం లేకపోతారు మీరు. అంటే ఇప్పుడు మరణించడం మానేసి మరణం కోసం ఎదురు చూస్తున్నామా? ఇప్పుడు మరణించడం మానేసాం, మానేసి మరణం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మరణం కోసం ఎదురు చూడకూడదు, మరణం రాకముందు మనం మరణించాలి, అప్పుడు జ్ఞానం అవుతాడు. మరణం రాకముందు మరణించడానికి ప్రయత్నించండి, అదే సాధన. మీరు నిజంగా మీ ప్రపంచాన్ని ప్రేమించాలనుకుంటే, నిజంగా సృష్టినంతా ప్రేమించాలనుకుంటే, ఈ పంచభూతాలని సూర్యుడు చంద్రుడు జీవరూపంలో ఉన్న సృష్టినంతా మనం ప్రేమించాలనుకుంటే, మనలో ఉన్న స్వరూపం మనకు దర్శనం అవ్వాలనుకుంటే మరణించాలి మనిషి. మరణించలేని మనిషి ప్రేమించలేడు. మరణ ఏ మనిషి అయితే మరణించలేడు ఆ మనిషి ప్రేమించలేడు. ఏ మనిషి అయితే మరణించలేడు ఆ మనిషి కరుణామయుడు కాదు. ఏంటి ఇంతకు మించి మీరు చేసి సాధనని చెప్తున్నాం. మీరు 2 గంటలు చేసి పూజ చేస్తున్నాం, లేదా అనేక క్షేత్రాలు దర్శనం చేసి వచ్చాం, జపం ఎక్కువ చేస్తున్నాం, నామ జపం చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు, మీరు 8 గంటలు జపం చేస్తున్నారు, 8 గంటలు పూజ చేస్తున్నారు అది ముఖ్యం కాదు. లోపల మీకున్న అహంకారం నాకు పట్టి అంత తగ్గుతుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి, మీరు 8 గంటలు పూజ చేస్తున్నారు, 8 గంటలు జపం చేస్తున్నారు, 8 గంటలు మౌనంగా ఉంటారని ప్రధానం కాదు. మీరు ఉండొచ్చు, మీరు మౌనంగా ఉండొచ్చు, జపాలు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, మహావ్రతాలు చేసుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టి పుణ్యాలు సంపాదించుకోవచ్చు, మీరు సేవ చేయొచ్చు. ఈ రమణ కేంద్రం దీని యొక్క గమ్యం పుణ్యం కాదు, దీని గమ్యం జ్ఞానం. ఈ రమణ కేంద్రం యొక్క గమ్యం పుణ్యం కాదు, రమణ కేంద్రం యొక్క గమ్యం జ్ఞానం. పుణ్యం వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఇంకా పుణ్యం అవసరం లేదంటే అవసరమే అనుభవిస్తుంది. ఈ గమ్యాన్ని తీసుకెళ్ళడానికి రమణ కేంద్రం కానీ, మిమ్మల్ని మధ్యదారులు ఆపు చేయడానికి కాదు, మిమ్మల్ని వివేకవంతులు చేయడానికి రమణ కేంద్రం కానీ, మిమ్మల్ని దోచుకోవడానికి కాదు. మరణించడం ఎంత తేలికండి. ఒక పార్లమెంట్ మెంబర్ అవ్వాలనుకుని మాట్లాడటం చేత లేకపోయినా కేకు దర్శనం నేర్చుకుంటే చాలు. ఒక అసెంబ్లీకి వెళ్ళాలనుకోండి, అసెంబ్లీ ఎమ్మెల్యే అవ్వాలనుకోండి, అసెంబ్లీకి వెళ్తే ఏమి అక్కడ మాట్లాడటం చేతగా చేయి ఎత్తడం నేర్చుకుంటే సరిపోదు. మరి మోక్షం అలా రాదు, చేతులు ఎత్తితే రాదు. ఎలక్షణ మరి ఇలా చేతులు ఎత్తడం మీరందరూ భగవాన్ యొక్క అనుగ్రహంలో ఉన్నారు. ఇవాళ మీకు తెలియక లేదని అనుకున్నది పోదు. మీరు అనుకోవటం అనుకుంటున్నారా అనుకోవటం లేదన్న మాటలతో సంబంధం లేకుండా, మీ ఆలోచనలతో సంబంధం లేకుండా భగవాన్ అనుగ్రహంలో ఉన్నారు. నటేష్ మొదలయ్యారని ఒక భక్తుడు భగవాన్ దగ్గరకు వచ్చాడు. 2 రోజులు కూర్చున్నాడు స్కందాశ్రమంలో ఉన్నాడు. నటేష్ మొదలయ్యారు భగవాన్ ఏమి మాట్లాడాడు, ఏమున్నాయి మాట్లాడటం, ఇక్కడ మాటలు ఏముంటాయి, ఈ ప్రపంచం ఎవరికి అహంకారానికి, ఈ మాటలు ఎవరికి అహంకారానికి, మాటలే ఉండి ప్రపంచం అని మాట్లాడుతుంది. ఈ ప్రపంచం అహంకారానికో, ఈ శరీరం అహంకారానికో, లేదా ఆత్మకి ఈ ప్రపంచం కావాలి, ఈ శరీరం కావాలి. ఈ ప్రపంచం అహంకారానికి, ఈ శరీరం అహంకారానికి, మాటల అహంకారానికి. 2 రోజులకు 2 రోజుల దగ్గర భగవాన్ దగ్గర కూర్చుంటే ఏమి మాట్లాడలేదు భగవాన్. ఏ గురువు వీడి దగ్గరికి వచ్చాం, ఈ గురువు దగ్గరికి మాట్లాడలేదు, మంచి లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, కూర్చోమండదు, దయచేయమండదు, ఏమి మాట్లాడలేదు, మర్యాదలు, కల్చర్ లేదు మనిషికి, నో కల్చర్ నో సివిలైజేషన్. దయచేయను మరి కొత్త వాళ్ళు వచ్చిన కూర్చోమంది ఏమనుకుంటారు, మర్యాద సబ్జెక్ట్ తెలియదు, మర్యాద తెలియదు అనుకుంటారు. మొరత మనిషి రోజుపెట్టి కూర్చున్నాడు అక్కడ. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే కూర్చొని అనకపోతే ఏమనుకుంటారు, మీరు మర్యాద తెలియదు మనుషులు అనుకుంటారు. అలా నటేష్ మొదలారు అనుకున్నారు, మర్యాద తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను స్కందాసనం ఉంటే ఆయన చేతి నిలబడి కూర్చోమన్నా, వంక చూస్తారు కానీ కూర్చోమనండి, మీరు మంచిది కలుగుతారా, ఏం కూర్చోము అండి, ఏం గురువుడు అని వెళ్ళిపోయారు. ఎంతసేపు మన చూపు బయట చూపే, మన భాష పట్టుకోండి. మన పెరిగిన వాతావరణం పవిత్రమైన వాతావరణం కాదు, మన పెరిగిన వాతావరణం జ్ఞానస్వరూపమైన వాతావరణం కాదు. అజ్ఞానమైన వాతావరణంలో పెరిగాం, అపవిత్రమైన వాతావరణంలో పెరిగాం, చీకట్లో పెరిగడం, చీకటి హృదయాలు పెరుగు, చీకటి హృదయాలు చీకట్లో పెరగడంలో చీకటి హృదయాలు పెరిగింది. లో చూపు లేదు, బయట చూపి గురువు చేసేది లోపల. గురువు చేసే పని బయటకు మీరు మర్యాద అక్కర్లేదు, మీ కృతజ్ఞత అంతకు ముందు అక్కర్లేదు గురువుకి. గురువు చేసే పని అంతా లోపల చేస్తాడు. గురువు స్వర్క్స్ లైఫ్ విత్ ఇన్ నాట్ వితౌట్. బయట లేదు, లోపలే. గురువు ఎంత చేయటం బయట, లోపల మీరు చేయవలసింది లోపల. ఇంకా మోహం అనేది బయట లేదు, అది కత్తిరించుకుంటే పోదు. మోహం అనేది ఆబ్జెక్టివ్ కాదు, అది సబ్జెక్టివే. మోహం వీలైన ఉంది, అది లోపల నుంచి లోపల అలా ఆపరేట్ చేసుకోవలసినవి, కానీ అది నీ కళ్ళకు కనిపించే వస్తువు కాదు మోహం. ఒక అజ్ఞాని కృతజ్ఞత వాంఛించవచ్చు, రెఫరెన్స్ ఒక అజ్ఞానం వాంఛిస్తాడు. జ్ఞానికి తనకంటే వేరుగా ఒకడు ఉంటే కదా కృతజ్ఞత వాళ్ళు వాంఛించడానికి, నమస్కారాలు వాంఛించడానికి. అనాథకర దగ్గర వచ్చా ఈ గురువు మంచివాడు కాదు, ఏదో గోచి పెట్టి కూర్చున్నాడు మాదిరి పోయా ఉన్నాను అటు అనుకున్నాను, వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో చాలా చాలా మంది తిన్నాడు, కానీ అక్కడ మనసు నిలబడుతుంది. తాజుభావం కాటేసింది వాడి ముందు. లోపల జరగవలసిన పని అంతా వాడికి అయిపోయింది. పైకి అనుకుంటున్నాను నాకు మరీ అది జరగలేదు, నన్ను నిప్పుడు చేయలేదు, ఇంత దూరాన్ని చూచాను కదా, మంచి లేదు మరిగా. ఎవరో దేశంలో చాలా మంది గురువుల దగ్గర తిరిగాడు తిరిగాడు తిరిగాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఏ గురువు నచ్చలేదు అసలు, ఏ గురువు నచ్చలేదు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ఉత్తరాలు రాశాడు, మీరు నేను పరామసారి వచ్చాను, మీరు మాట్లాడలేదు, నాకు రావాలండి, మీ దగ్గర రావాలండి, మీరు వస్తే మాట్లాడతానంటే వస్తాను. ఉత్తరం సమాధానం, ఉత్తరాలు రాస్తే ఉత్తరం సమాధానం. రిజిస్ట్రేటర్ రాశాడు నటేష్ మొదలయ్య, రిజిస్ట్రేటర్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేటర్ చూసి ఎవరు చెప్పారు సందర్శనంలో భగవాన్ గారు నటేష్ మొదలయ్య ఉత్తరం రాశాడు, ఇలా మీ దగ్గర చాలా సార్లు వచ్చాయండి, మీరే సరే సరే అన్నారు భగవాన్, సరే సరే అన్నారు. అప్పుడు నేను చెప్పానంటే భగవాన్ ఒక్కసారి రాయరు, మీరు చూడాలంటే మళ్ళీ ఇంకోసారి రెండు ద్వారా ఒకసారి వచ్చారంటున్నారు కదా, మళ్ళీ ఒకసారి వచ్చి చూశాడు. నటేష్ మొదలయ్య గారికి ఆ రాత్రి రిజిస్టర్ లెటర్ అందిన రాత్రి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు, భగవాన్ స్వప్నంలో దర్శనం ఇచ్చాడు నటేష్ మొదలయ్య గారు. నటేష్ మొదలయ్య గారు ఎందుకు నువ్వు నన్ను చింతిస్తావు, ఇంటికి అస్తమాన గురు నా గురించి ఆలోచిస్తావు, పరమేశ్వరుడు గురించి, అరుణాచలేశ్వరుడు గురించి ధ్యానం చేయి, నన్ను ధ్యానం చేస్తే నీకేమొస్తుంది, అరుణాచలేశ్వరుని ధ్యానం చేయి, అదే అరుణాచలేశ్వరుని స్మరించు, నన్ను ఏమి ధ్యానం చేస్తావు నువ్వు నటేష్ మొదలయ్య అన్నాడు స్వప్నం. అయ్యి ఈ ఉత్తరం మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చని స్కందావసరం అని ఉత్తరం వచ్చాక నటేష్ మొదలయ్య వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ముందు అరుణాచలేశ్వరు, ముందు అరుణాచలేశ్వరుని స్మరించు, నన్ను స్మరిస్తే నీకేమొస్తుంది, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటే నీ మీద ఉంటే నాకు అనుగ్రహం అన్నట్టే, ఈశ్వర అనుగ్రహం సంపాదిస్తే నా అనుగ్రహం ఆటోమేటిక్గా నీకు వస్తుంది, ప్రత్యేకం నువ్వు అడగక్కర్లేదు అని ముందు అరుణాచలేశ్వరుడు దగ్గరికి వచ్చి అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకుని ఓ రోజు అక్కడ ఉంటాడు నటేష్ మొదలయ్య గారు కందాశ్రమం తెల్లకుండా. ఇక్కడ మీరు ఏం సార్ అప్పుడు ఇలా కందాశ్రమం తెలుస్తున్నానండి నేను ఎవరో పంతులు గారితో ఎవరితో చెప్తాడు నటేష్ మొదలయ్య గారు, రేపు వెళతానండి ఈ రాత్రి నేను అరుణాచలం టెంపుల్ కాలక్షేపం చేసి రేపు పెడతాను దర్శనానికి, ముందు అరుణాచలేశ్వరుడు దర్శనానికి వచ్చాను. నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ గురువు దగ్గరికి, నీ తల బొబ్బల కొట్టుకున్నా మాట్లాడే, ఇంతకంటే మంచి గురువు నీకు దేశంలో ఎవరు దొరకలేదా, నీ తల బద్దలు కొట్టుకో, ధనాస్వామి దేశానికి నా ధనాస్వామి దగ్గరికి నువ్వు తల బద్దలు కొట్టుకో, నా తల బద్దలు కొట్టుకుని ఎందుకు నువ్వు తల బద్దలు కొట్టుకున్నావు మాట్లాడు పలకరించు, ఎందుకు అడుగుతుంది గురువు, నేను చాలా సార్లు లేదా నా గురువు దగ్గరికి, నాకేం ప్రయోజనం కనపడదు. ఒకవేళ నీ తల అక్కడ రాళ్ళు ఉన్నాయి, కొండలో రాళ్ళు అనేక రాళ్ళు ఉన్నాయి, కందాల్సిన పక్కన రాయి వేసుకుని తలక వేసి కొట్టుకుంటావు, నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు అలా, నీ తల వేసి ఆ రాళ్ళు వేసుకుని నీ తలకు ఎందుకు కొట్టుకుంటున్నాడు అని వాడు ఎందుకు కొట్టుకున్నావు, అటు ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు, నిజంగా మీరు బాహ్యంగా చూస్తే ఏంటరే, గురువు అంటే ఎవరు, మీ స్వరూపమే గురువు, జ్ఞానం అంటే ఎవరు, మీ స్వరూపమే జ్ఞాని, మీరు జ్ఞాన్ని ప్రేమిస్తున్నారంటే మీ స్వరూపాన్ని ప్రేమిస్తున్నట్టు అర్థం, గురువుని ప్రేమిస్తున్నారంటే మీ స్వరూపాన్ని ప్రేమిస్తున్నట్టు అర్థం, మీ స్వరూపానికి వేరుగా గురువు లేడు, మీ స్వరూపానికి వేరుగా జ్ఞానం లేదు, మీ స్వరూపమే నిజమైన జ్ఞానం. ఆ రోజున గడిపోయి నటేష్ మొదలయ్య గారు మర్షికి వెళ్ళిన భగవాన్ దగ్గరికి వెళ్ళాడు, ఎవరు మళ్ళీ చూశాడు మాట్లాడు, ఈ నటేష్ మొదలయ్య గారు వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు భోజనాన్ని చూపిస్తున్నారు భగవాన్, మీరు చూచాడు పూర్వం పార్కులో ఒక ఆఫీసర్ గారు ఉండేవారు, దాన్ని చాలాసార్లు వచ్చాను మీరు మరి మీరు చూస్తా ఉన్నారు, మరి ఏంటి మీ సార్లు తిప్పుకుంటున్నారు, నేను చూస్తా ఉన్నాను చేస్తా ఉన్నాను అన్నవాడు, నేను ఎప్పుడు చూస్తానని చెబుతున్నాను కానీ చేస్తానని చెప్తానని చెప్పాను మీకు, ఆఫీసర్ గారు ఎవరైనా మీరు మీతో చాలాసార్లు తిరిగి మాట నిజం, అయితే నేను చూస్తానని చెబుతున్నాను మీకు చేస్తానని చెప్తాను, చూస్తాను నీకు చూస్తాను, మీరేది చూస్తాను, నీకు చేస్తాను ఎప్పుడని చెప్పాను కూడా. భగవాన్ గారికి వచ్చాడు నటేష్ మల్ గారికి చూచాడు. ఇక ఎందుకు వచ్చిన రహస్యం అంటే వాడు నిజమైన గురువు అయితే, మన గురువు నిజమైన గురువు అయితే మన ప్రారంభ వాసన మార్చేస్తాడు. ఏ జన్మ అయితే మన శరీరం ఏ వాసనలు అయితే ఏ సంస్కారం అయితే మనకి జన్మలు తీసుకొస్తున్నాయో ఆ వాసనలు మారుస్తాడు వాడు గురువు యొక్క గొప్ప. ఏదైతే నిజము, ఏదైతే ట్రూత్, ఏదైతే ఎస్సెన్స్, అక్కడ తీసుకెళ్ళడం నిజమైన గురువు ప్రయత్నం చేస్తాడు. మీ ప్రేమించే గురువు నిజమైన గురువు అయితే మీ ప్రారంభ వాసన మార్చి మీకు సరైన డైరెక్షన్ చూపిస్తాడు. లోపల పనిచి లోపల మీకు ఉన్నటువంటి మీరు తెలుస్తూ ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం ఎంత బలంగా మీరు పనిచేస్తుందో. మీరు అంతర్ముఖ దృష్టి కనుక ఉంటే గురువు యొక్క చేసే పని మీకు తెలుస్తూ ఉంటారు. చూడమన్నాసే కదా భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అని మనకంటే మీకు అనుమానం వస్తాను, నాకు అనుమానం వస్తాను. ఇక్కడ కూర్చున్నప్పుడు నీకు బాగున్నది నాకు బాగుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం ఏమింటిగా కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది, భగవంతుడు ఉన్నాడా భగవంతుడు లేడా, నిజంగా ఆత్మ అనేది ఒకటిందా నిజంగా లేదా, ఇటువంటి అనుమానాలు వస్తుంటాయి. నిజం మీరెవరికి రావటం వల్ల ఎప్పుడు అటువంటి అనుమానాలు, మీ ఇంటి కడ కూర్చున్నప్పుడు ఎప్పుడు ఇటువంటి అనుమానాలు వస్తాయి, భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా. భగవంతుడు ఉన్నాడని విశ్వాసం ఉంటుంది కాబట్టి మీరు అందరూ వచ్చారు ఇక్కడికి, కానీ ఒకసారి వేడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడైనా నాకు వారా అనిపిస్తూ ఉంటుంది, మీకు అనిపిస్తుంది అలా ఎప్పుడైనా. ఆత్మ నిజంగా, ఆత్మ ఉందని చెబుతున్నాడు భగవంతుడు చెప్పాడు గీతలో, నిజంగా ఉందా భగవాన్ చెప్పాడు నిజంగా ఉందా. ఏ మన వాసనలే మనకు కనిపిస్తున్నాయి, మన తలంపులే మనకు కనిపిస్తున్నాయి, మన నామరూపాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ నామరూపాలను దాటి మన తలంపులను దాటి వెళ్ళలేని మన దృష్టికి ఆత్మ అంటే ఏంటో భగవంతుడు అంటే ఏం తెలుస్తున్నాడు. మీ ఇంటికి అనుమానం రావట్లేదు ఎప్పుడని, భగవంతుడు ఉన్నాడా లేదా, ఆత్మ ఉందా లేదా, అసలు చచ్చిపోయిందో బూడిదైపోతాం కానీ తర్వాత జీవితం ఉందా లేదా, శ్మశానంలో బూడిదైపోతుంది కానీ బూడిదైపోతాం కానీ తర్వాత నిజంగా జీవితం అనేది ఉందా లేదా, ఇటువంటి సందేహాలు మీకు ఎప్పుడు వస్తున్నాయి కదా. ఇటువంటి సందేహాలు ఎందుకు వస్తాయంటే మనకి మన దుష్టకర్మ పూర్వజన్మలో మనం చేసిన దుష్టకర్మ ఈ సందేహ రూపంలో వస్తుంది. మన సందేహం రాక్షసుడు, మనకు వచ్చే సందేహం రాక్షసుడు, మనకు వచ్చే సందేహం మన నాశనం చేసింది. ఈ మనిషి ఎంత దురాచారుడైనప్పటికీ విశ్వాసం విషయంలో మటుకి చలము లేకపోతే అని ఒక ధరించి తీరతానన్న భగవద్గీతలో వాసన చేస్తాను. వాడు దురాచారుడై ఉండొచ్చు, అది మనుషులు తినేవాడై ఉండొచ్చు, కుక్క మాంసం తినేవాడై అయితే ఉండొచ్చు, ఎవరికైతే విశ్వాసంలో చలనం లేదు, ప్రతి విశ్వాసంలో చలనం లేదు, వాడిని ఉద్ధరించి తీరతానన్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. వాడికి ప్రొటెక్షన్, రక్షణ ఇస్తానన్నాడు. వాడు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా, ఏ మానవ దేహమైనా పశుదేహం ఉంది, ఎక్కడన్నా సరే నా ప్రొటెక్షన్, వాడి విశ్వాసంలో కనుక చలనం లేకపోతే నా రక్షణ నా ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుందని చెప్పాడు భగవంతుడు వాసుదేవస్వామి. ఎవరు సహకరిస్తారండి ఒంటరిగా ప్రయాణించాలనే జీవితం? మీరన్న కొంత వేలకోవాలని అనుకోకండి, సబ్జెక్ట్ మీరు సీరియస్గా తీసుకోండి, జోక్గా తీసుకోకండి, మీరు లేవకాలంగా తీసుకోకునే సబ్జెక్ట్ జోక్ డిన్నర్ జోక్ చాలా సీరియస్గా ఆలోచించండి. ఎవరు సహకరిస్తారని మనకి? బంధువులు సహకరించరు, స్నేహితులు సహకరించరు, విరోధులు సహకరించరు, దేవతలు సహకరించరు. మన మార్గంలో ఈ మార్గంలో ఎవరో ఏదో సహకరిస్తారు, మీరు ఎప్పుడు ఊహించండి, ఊహిస్తే డిసప్పాయింట్ అవుతారు. నిజంగా మీరు ఆధ్యాత్మికంగా సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయడానికి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేస్తున్నారు అనుకోని మాట వచ్చు, ఎందుకు మన ఆధ్యాత్మిక దృష్టి ఎందుకు, మామూలుగా ఉండు మామూలుగా ఉండు, ఏదో మా లోకంతో పాటు ఉండాలి కానీ ఆధ్యాత్మిక కృషి చేయటం ఎందుకమ్మా, మీ బంధువులందరూ నన్ను మీరు ఉత్సాహపరుస్తారు, మీరు నిజంగా చేస్తున్నారు, అందుకు అబద్ధం అబద్ధంగా చేయమంటున్నాను నేను. మీరు అబద్ధం అబద్ధంగా చేస్తే డేంజర్ లేదు, కానీ సిన్సియర్గా కనుక మీరు చేయటం మొదలెడితే మీ బంధువులందరూ నన్ను మీరు ఉత్సాహపరుస్తారు. ఇంకా దేవతలు ఏం చేస్తారంటే మీరు ఆత్మను తెలుసుకుంటారంటే ఈ సంగతి ఏది చూద్దామని ఎవరికి మనకి ఏదో కొన్ని పరిస్థితులు సృష్టిస్తారు. ఇంకే మన దేవుడు సహాయం చేసి దేవతల సహకారం లేదు, స్నేహితుల సహకారం లేదు, బంధువులు స్నేహాలు నిరోధుల సహకారం అంతకుముందు లేదు, ఇంకెవరో సహకారం అని ఆధ్యాత్మికంగా ఎవరో సహకారం చూసుకున్నాం, ఎవరికి వెళ్ళేది మనకు సపోర్ట్ ఏది, ఏది సపోర్ట్? ఇప్పుడు నిలబెట్టాలి కర్ర, మనం నిలబడలేకపోతే కర్ర పుచ్చుకున్నాం చేతిలో, మూడో కాలు కర్ర అంటే మూడో కాలు, మరి కర్ర సాయం లేదు, కళ్ళు కనపడకపోతే కళ్ళ దూడ పెట్టుకున్నాం, మరి ఎలా దీనికి సపోర్ట్ ఏది? ఎవరూ మనకు సహకారం లేదు. ఇప్పుడు ఏ ఆధారంలో మనం ఎవరికి వెళ్ళాం? ఒకటే ఆధారం, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఒకటే ఆధారం మనం నిలబెట్టుకుంటే ఒకటే భగవంతుడు, ఏంది చలనం లేని విశ్వాసం. మీ కనుక అత్యంతమైన విశ్వాసం దృఢమైన విశ్వాసం, గాలేస్తే కొట్టుకుపోయే విశ్వాసం లాంటిది కాదు, దృఢమైన విశ్వాసం, బాగా లోతైన విశ్వాసం, విశాలమైన విశ్వాసం, కొండ మీద కట్టినీళ్ళు లాంటి విశ్వాసం, అటువంటి విశ్వాసం కనుక, అటువంటి ఫర్రం ఫెయిత్ కనుక మన హృదయంగా కనుక ఉంటే, నేను చెప్పినటువంటి ట్రబుల్స్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ విశ్వాసం ఈ ఆటంకాలను తట్టుకుని నిలబడాలి. అటువంటి విశ్వాసం మన హృదయానికి లేక ఎవరు సహకరించారండి? మీరు అనుకోవద్దు ఎవరో సహకరిస్తారు. మీరు సిన్సియర్గా కనుక అటెంప్ట్ చేస్తుంటే ఎవరు సహకరించరు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు సహకరించారు. సుఖము దుఃఖము పుణ్యము పాపము ఈ అంత ఈ ద్వంద్వలో పడిపోయి మీరు ఇక్కడ ఇది మన అడవిలో పడిపోవద్దు. మనం ఇది ఫారెస్ట్. ఇది సుఖం ఎవరికి? అహంకారానికి. దుఃఖం ఎవరికి? అహంకారానికి. పుణ్యం ఎవరికి? అహంకారానికి. పాపం ఎవరికి? అహంకారానికి. ఈలోకం ఎవరికి? అహంకారానికి. పరలోకం ఎవరికి? అహంకారానికి. స్నేహితులు ఎవరికి? అహంకారానికి. విరోధులు ఎవరికి? అహంకారానికి. బంధువులు ఎవరికి? అహంకారం. ఎంత అహంకారానికే దీన్ని దాటకపోతే ఎవరు జ్ఞాని కాలేదు. మీరు పుణ్యం సంపాదిస్తారని కూడా ఎవరిని సంపాదించండి. పాపం కంటే పుణ్యం మంచిదే, సంపాదించండి. ఎవరిని సంపాదించండి? అది ఎప్పుడో ఖర్చు అయిపోతుంది, ఊడిపోతుంది. అది నిజం కాదు. నిజం కాదు కాబట్టి ఊడిపోతుంది. అది గమ్యం కాదు. జ్ఞానం గమ్యం, పుణ్యం గమ్యం కాదు. పుణ్యం మంచిదే కానీ గమ్యం అది కాదు. గోల్ ఏమిటి? మనం వెళ్ళవలసిన లక్ష్యం ఏమిటి? మన డెస్టినేషన్ ఏమిటి? మీరు తర్వాత ప్రయాణం చేద్దరు కానీ ముందు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏ వస్తువుని పొందవాలి? మన లక్ష్యం ఏమిటి? మన గమ్యస్థానం ఏమిటి? ముందు ఒక నిర్ణయానికి రాని ఎవరు తర్వాత ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు ప్రయాణానికి ఎక్కడ ఏ ఊరు వెళ్ళాలో ప్రయాణం మనసులో నిశ్చయించుకోకుండానే మీరు ప్రయాణం చేస్తారా? భగవంతుడి పట్ల అచించడమైన విశ్వాసం వాడు తెలియనివాడా? విశ్వాసం లేని వాడు తెలియనివాడా? భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాడు తెలియనివాడా? లేదా భగవంతుడి పట్ల విశ్వాసం లేనివాడు తెలియనివాడా? ఎవడు వైజ్ మ్యాన్? ఎవడు ఫూలిష్ మ్యాన్? అంటే భగవంతుడి అండి మనం నమ్మకుంటే మనందరం తెలివి తక్కువడా? భగవంతుడి అండి నమ్మకం లేని వాళ్ళందరూ తెలియనివాడా? ఎవడు ఫూలిష్ మ్యాన్? ఎవడు వైజ్ మ్యాన్? అంటే మన విశ్వాసాన్ని చెల్లింపు చేసేది కూడా మనలో ఉన్న దుర్వాసనలే. జన్మాంతర పూర్వజనంలో మనం చేసిన దుష్టకరమే కారణం. ఒకరందరూ తీసుకురావాలి. అది నేను అసలు మీరు అది అది జరుగుతుంది లేదు లోపల చూసుకోండి. లోపల జరగవలసిన పని జరుగుతుందో చూసుకోండి. మీ గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఎప్పుడు అన్నట్టంటే మీ లోపల ఉన్న ఈ అహంకారం ఎంతవరకు బలహీనపడతాండు, ఎంతవరకు పలచబడతాండు, ఎంతవరకు తక్కువ ఎంతవరకు తగ్గుతాండి, దానికి స్ట్రెంగ్త్, దానికి బలం ఎంతవరకు తగ్గుతాండు, అహంకారం అనే రోగం యొక్క బలం ఎంతవరకు తగ్గుతుంది, అప్పుడు మీరు నిజంగా అభివృద్ధి పొందుతున్నట్టు. కానీ అది మీ బయట చేస్తున్న పూజలు నోములు వల్ల అహంకారం పెరుగుతుంటే మీరు వెనక్కిడుతున్నట్ట, ఎదురుకు వస్తున్నట్ట. లోపల జరిగించేది మీరు చేసే పూజలు చేసుకోండి, మీరు చేసే వ్రతాలు చేసుకోండి, మీరు చేసే ఉపవాసాలు చేసుకోండి. లోపల ఏం జరుగుతుంది? మీ లోపల అహంకారం యొక్క బలం పెరుగుతుండే లేదా అహంకారం యొక్క బలం తగ్గుతుండే అది చూసుకోండి. అహంకారం యొక్క బలం తగ్గిపోయి మీ ఈశ్వరుడి యొక్క హృదయంలోకి వెళ్తారు, ఈశ్వరుడు దగ్గర అవుతారు. అయినా మనకు అనేక దిక్కులు ఉన్నాయి, ఈశ్వరుడు దిక్కు అవుతారు. ఏమండి మనకు అనేక దిక్కులు ఉన్నాయి. మనకు పొలం ఉంది, ఉద్యోగం ఉంది, వృత్తి ఉంది, ఇల్లుండి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మరి డబ్బు కావాల్సి ఉంటే అప్పించే వాళ్ళు ఉన్నారు, మన సొంతంగా డబ్బు ఉంది, బ్యాంకులు ఉన్నాయి అప్పు ఇవ్వడానికి, మన అనేక ఆధారాలు ఉన్నాయి. మన అనేక ఆధారాలు ఎదురుకుండా కనిపిస్తుంటే అనేక దిక్కులు, అమ్మ దిక్కుండి, మీకందరికీ మేనమావలు దిక్కున్నారు, భర్తలు దిక్కున్నారు, మీ తల్లిదండ్రులు మీకు అందరికీ దిక్కు, ఇలా మన అందరికీ అందరికీ తరవ దిక్కుండి. దేవుడు దిక్కు అవుతాడు అన్న, దేవుడు దిక్కు అవుతాడు మన. ఏ దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు, ఏ ఆధారం లేని వాడికి దేవుడు ఆధారం. మనకు అన్ని ఆధారాలు ఎదురుమిడ కనిపిస్తుంటే అన్ని దిక్కులు అన్ని ఎదురుమిడ కనిపిస్తాడు. దేవుని దిక్కు ఏంటి? దేవుడు ఆధారం అంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు నగ్గనంగా చూసేది నగ్గనంగా వెళ్తానంటే ఎవరు ఎన్ని అలంకరించుకున్న ఈ దిక్కులతోటి, ఈ ఆధారాలతోటి, ఈ అలంకరణతోటి మన అహంకారాన్ని అలంకరించుకుంటే దేవుడు వెళ్ళివాడు. మన ఏ దిక్కున దేవుడు మన పాటలు పాడితే తెలిస్తే మన హృదయంలో ఎవరు నమ్ముతున్నాం దేవుడికి తెలియదా? మీరే దిక్కని నేను పాట పాడాలనుకోండి, నోటితో పాడొచ్చు, నోటితో పాడొచ్చు, కానీ హృదయం ఎవరిని దిక్కని నమ్ముతాడో ఈశ్వరుడు తెలియకుండా ఉన్నాడా? అందుకు ఒక ఉపనిషత్తుగా చెప్పబడింది, ఎవడైతే ఈశ్వరుడు ఈశ్వరుడు ఎవడైతే సెలెక్ట్ చేసుకున్నాడో వాడిని తెలియబెట్టడం కోసం వాడికే తెలియబెడతాడు. మీరు ఈశ్వరుని సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఈశ్వరుడు ఎవడైతే వరించాడు, ఈశ్వరుడు ఎవరికైతే తెలియబడాలని అనుకున్నాడు వాడికి తెలియబడతాడు. మనం మనం తెలుసుకోవాలంటే తెలియబడ్డట, ఆయన అనుకోవాలట, పలాన చెప్పి నేను తెలియబడాలి. ఎవరికైతే తెలియబడాలని అనుకున్నాడు ఈశ్వరుడు వాడికి తెలియబడతాడు. ఆయన చూస్ చేసుకోవాలి, మనం చూస్ చేసుకోవాలంటారు. మనం చేసే పనులు మన అహంకారం సంతోషించడం కోసం, ఎదుటి వాళ్ళ అహంకారం సంతోషింపజేయడం కోసం చేస్తున్నాం, ఈశ్వరుడు సంతోషం కోసం చేస్తున్నాం. సోదర మహర్షి గారా, మనం చేసే పనులు ఈశ్వరుడి ప్రీతి కోసం, ఈశ్వరుడు సంతోషం కోసం, ఈశ్వరుడు హృదయం తగ్గడం కోసం, ఈశ్వరుడు హృదయంగా చేరుకోవడం కోసం, ఈశ్వరుడు యొక్క మనస్సును టచ్ చేయడం కోసం ఏ పని చేయగలిగా మన జీవితంలో, ఈశ్వరుడు హృదయాన్ని ముట్టుకోవడం కోసం, ఈశ్వరుడు మనస్సును ముట్టుకోవడం కోసం, ఆయన మనస్సుకు తగిలే పని, ఈశ్వరుడు హృదయం దాకా వెళ్లే పని ఏ పనినైనా జీవితంలో చేయగలిగాం. అనేక పనులు చేశాం ఇంతవరకు జీవితంలో. పని లేకుండా మనిషి ఉంటాడు, ఏదో పని చేస్తూ ఉంటాడు మనిషి, పని లేకుండా మనిషి ఉండలేడు. అదే మీరు చేసే పనులు ఏ పని ఈశ్వరుడు హృదయాన్ని తాకి, ఏ పని ఈశ్వరు యొక్క మనసుకు తాకి, ఈశ్వరు హృదయానికి గాయాలు చేస్తున్నాం. ఈశ్వరు హృదయాన్ని గాయాలి, ఈశ్వరుడు చెప్పినట్టుగా నడుచుకోకపోతే ఈశ్వరు హృదయానికి గాయం, ఈశ్వరుడు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈశ్వరు హృదయానికి గాయం, ఈశ్వరు యొక్క మనసు సంతోషిస్తుంది. ఆయన సంతోషిస్తే ఆయనకు అసాధ్యం ఉంది మనకు జ్ఞానం అని చెప్పారు. మన డిక్షనరీలో అసాధ్యం ఉంది, కానీ ఈశ్వరుడు డిక్షనరీలో అసాధ్యం ఉంది. ఈశ్వరుడికే కనుక సంతోషం కలిగితే మనకు జ్ఞానం ఎంత సేపు వస్తుంది. అది ఈశ్వర హృదయానికి సంతోషం కలిగే పని ఒక్కడ చేయగలిగా మనం. అది ఎందుకు చేత ఈ విషయంలో నీకు ఇంత స్ట్రెస్ ఇస్తున్నానంటే, భక్తి పేరు మీద, భక్తి పేరు మీద మనం అహంకారాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు మొదలు కల్పించింది మనస్సే, చివర కల్పించింది మనస్సే, అంటే ఆది అనాది అంతా మనస్సే అని ఇందులోంచి అజ్ఞానం పుట్టింది. మనసు లేకపోతే అజ్ఞానం లేదు. అంటే మనసును మింగాలి మనం, మనసును నిండటానికి యోగం. మనం మనసును నిండటానికి యోగం, మనసు చెప్పినట్టు నడిచేవాడు భోగి, మనసును నిండటానికి ప్రయత్నం చేసేవాడు యోగి. ఎంత మనసు, ఇదెంత మోక్షం, బంధం, ఇది యొక్క మనసు సృష్టే, మనసు యొక్క కల్పితే. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే అది కూడా మనసు కల్పితే, బంధం కూడా మనసు యొక్క కల్పితే. ఇదంతా ప్లే, ఇదంతా పోరాటం. ఇది మనసు చేసే ఆట, మనసు చేసి మనసు కల్పించి ఇది ఒక చక్కటి, ఇది ఒక అడిగి. నాకు మోక్షం కావాలి, మాకు మోక్షం కావాలి అందరూ అడిగి, నాకేం కావాలి మోక్షం కావాలంటారు, ఎవరికి మోక్షం మీ శరీరానికి. రెండు ఫిక్షన్, మనసు యొక్క ఆట, మనసు యొక్క కల్పితం. శ్రీ సత్యనారాయణ స్వామి ఆయన భగవాన్ దగ్గర 24 సంవత్సరాలు అప్పుడు ఆశ్చర్యం లేదు. భగవాన్ దగ్గర ఏదో గౌరవం కోసం ఒకసారి చుట్టూ ఏ చెట్టుకుని కూర్చున్నాడు, ఆయన ఆశ్రమం కట్టకుండా చెట్టుకుని కూర్చున్నాడు. చెట్టు కిందే భోజనం, చెట్టు కిందే పడక, అన్ని చెట్టు కిందే. ఎలమంది సత్యనారాయణ ఆయన భగవాన్ చుట్టూ ఏదో ఒకసారి తిరుగుతూ సరిపోయిన చాలిస్తుందా తిరుగుతున్నాక అది భగవాన్ నాక. ఈ ప్రదక్షిణాలలో చివరికి నీకు ప్రయాసం మిగులుతుంది, ఈ ప్రదక్షిణాలలో చివరికి నీకు ప్రయాసం మిగులుతుంది. ప్రశాంతంగా కూర్చుని నేను ఎవడని ప్రతి ఒక క్షణం కూడా వృధా చేయకుండా, ఒక క్షణం కూడా పాడు చేసుకోకుండా ప్రశాంతంగా కూర్చుని నేను ఎవడని విచారణ చేసుకో. ఈ ప్రదక్షిణాలలో నీకు నీకు లేదు ప్రయాస, క్షేణ చెయ్యి, కూర్చొని ప్రశాంతంగా కూర్చొని విచారణ చెయ్యి. ఒకసారి భగవాన్ ఏదో పని మీద ఇటుకలు మోస్తున్నారు, కాదు ఏదో పని చేస్తాను భగవాన్ కూడా ఇటుకలు మోస్తున్నారు, ఇటుకలు మోస్తాను సత్యనారాయణ స్వామి కూడా ఇటుకలు మోస్తున్నారు. అక్కడికి అనుకునే ఆట మనసులో భగవాన్ ఏదో నీకు ఇటుకలు మోస్తున్నారు, అదేదో నా పేర్ధనం కూడా మోస్తే ఎంత బాగుండు. ఇటుకలే మోస్తున్నాడు, ఇటుకలు మోస్తే గొప్పేంటి, నా పేర్ధనం కూడా మోస్తే ఎంత బాగుండు అనుకున్నారు సత్యనారాయణ స్వామి. అది భగవాన్ ఆయన ఇటుకలు కింద పెట్టేసి భగవాన్ దగ్గరికి వచ్చి నీ ఇటుకలు నా చేతికి భగవంతు వచ్చినంటే భగవాన్ ఇటుకలే మోస్తున్నాడు, ఆ ఇటుకలు మోస్తున్నాడు, ఇటుకలు మోస్తే తప్పేది నా ప్రయాణం మోగారు. కానీ అది ఇంకా తలంపు వచ్చింది, పై కడగలేడు కదా, చిగ్గు పడతాడు కదా, ఇంకా తలంపు వచ్చింది. భగవాన్ వెంటనే అతని చేతిలో ఇటుకలు పక్కన పెట్టి సత్యం మీ చేతిలో ఇటుకలు నా చేతికి. అతని పేరు సత్యం, అతని తల్లిదండ్రులు పేరు పెట్టిన సత్యం. ఈయన ఇతర ఆశ్రమం భగవాన్ విడిచిపెట్టేసుకోండి, కానీ ఇతర ఆశ్రమాలు తిరిగి తిరిగి జ్ఞానానందని పేరెట్టుకొచ్చాడు. ఈ సత్యనారాయణ స్వామి జ్ఞానానందని పేరెట్టుకొచ్చాడు. అందరూ జ్ఞానానంద జ్ఞానానంద జ్ఞానానంద, అందరూ జ్ఞానానంద జ్ఞానానంద పిలిచేవారు. ఎవర్రా జ్ఞానానంద అంటే నేనే అన్నాడు. ఇదేంటి నీ జ్ఞానానందే కొత్త పేరు మార్చుకున్నానంటే పేరు మార్చుకుంది ఎవరికంటే సత్యవానికి బుద్ధ్యాని. మరి నీ పేరులో ఆనందం ఎట్లా ఆనందం అనిపించావు, నీ పేరులో ఆనందం జ్ఞానానంద, నీ పేరులో ఆనందం కానీ ఎట్లా ఆనందం అనిపించావు. నీ తల్లిదండ్రులు పెట్టిన సత్యం అనే పేరు కంటే బాగుంది ఈ ఆనందం అనే పేరు. పదహారాల మీద ఉన్న జాత పరం మీద ఉంటూ వచ్చేస్తున్నా, పదహారాల మీద అంటే అంతకంటే ఎక్కువ శ్రమ పడుతుంది మీకు. పదహారాల మీద మీకే స్వీట్స్, మీకేం ఇష్టమైన వస్తువులు ఉంటాయి కదా, మీకు ఏమైనా స్వీట్స్, మీకు ఏ లైకింగ్స్ ఉంటాయి కదా, లైక్స్ మీకు ఫేవరెట్స్ ఏమి ఉంటాయి కదా మీకు ఇష్టమని. అవి మీకు పదహారాల మీద ఉన్న భక్తున్నా చాలు పరం మీద వచ్చాం, పదహారాల మీద ఉన్న గ్యాస్ పరం మీద మళ్ళిస్తే చాలు. గ్యాస్ ఉంది దాన్ని మళ్ళించడం కాదు, గ్యాస్ లేకుండా మనిషి ఎలా ఉంటాడు దాన్ని మళ్ళించడం కాదు. భగవద్గీతలో చెప్పాడండి భగవంతుడు, ఎవడైతే తన శరీర అవసరాలు ఎవరికి ఆధారపడకుండా తన పని చేసుకుంటూ మిగతా కాలం అంతా నా కోసం ఎవరైతే ఖర్చు పెడుతున్నాడో వాడి పరమస్థితిని పొందుతాడు.
ఎవడైతే తన దేహ ఈ దేహయాత్రకి దేహ పోషణకి తన పనులు ఎవరి వాళ్ళ మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటాడు. మిగతా కాలం అంతా కూడా మనం తెలుసుకోవడానికి ఎవరైతే ఖర్చు పెడుతున్నారో అదే పరమస్థితి
భగవంతుడు చెప్పిన అవసరాలు నీడ్స్ 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 అవసరాలు వేరు, కోరికలు వేరు. మన అవసరాలతో సంతృప్తిపడలేము, కోరికలు కావాలి. జీవితంలో మనకి అవసరాలు వేరు, కోరికలు వేరు. మనం జీవితం అంతా ఖర్చు పెట్టిదే అవసరాలు తేలిగ్గా వచ్చేస్తాయి, తక్కువ శ్రమతో మనకు అవసరాలు వచ్చేస్తాయి. కానీ మనం కష్టపడి కృషి చేసి అవసరాల కోసం కదా కోరిక నెరవేరాలి. మనకు అవసరాలు నెరవేరితే, మనకు అవసరాలు నెరవేరి అనుకోండి, మనం సంతృప్తి పడతాం, సంతృప్తి పడం. మన కోరిక నెరవేరాలి, వాన్స్ మన కోరికలు కావాలి, అవసరాలు ఇప్పుడు మనకి ఏం లేట్లేదు అనుకోండి, మాట వచ్చి మన అవసరాలు నెరవేరుతున్నాయి అనుకోండి, ఏదైనా సంతృప్తిగా ఉన్నాం మనం. మన అవసరాలు నెరవేరుతున్నాయి కదా, మనకున్న అవసరాలు ఏవి ఉన్నాయి కదా, అది సంతృప్తిగా ఉన్నాం. మన కంటెంట్మెంట్ ఉందా? సంతృప్తి లేదు. ఇంకే మనకున్న కోరికలు, మనకున్న నీడ్స్ కాదు, వాన్స్ గురించి ఎక్కువ ప్రయత్నించి అటాచ్మెంట్ ధరించి చేయాలి. ఎక్కడైతే బంధం ఉందో అక్కడ భయం ఉంటుంది. బంధువు లేనివాడు భయం ఏంటి? బంధువు లేనివాడికి ద్వేషం ఏంటి? బంధువు లేనివాడికి అసూయ ఏంటి? బంధువు లేనివాడికి అజ్ఞానం ఏంటి? బంధువు లేనివాడికి చీకటి ఏంటి? బంధువు లేనివాడికి చావు ఏంటి? మీరు నిజం, మీ హృదయంలో నిజం లేకపోతే బంధువు లేకపోతే నో ఫియర్, భయం అనేది ఒక వస్తువు మీద లేదా మన దేహం మీద బయట కనిపిస్తున్న పదార్థాల మీద అటాచ్మెంట్ ఉంటాం వల్ల మనకి ప్రయత్న భయం పుట్టుకు వస్తుంది. మనం మరణిస్తాంటే శరీరం పోతామని భయం ఎందుకు వస్తాం? మన శరీరం మీద అటాచ్మెంట్ లేదు, భయం పోతాను. ఈ శరీరం మీద కంటే నాకు అటాచ్మెంట్ లేదా భయం లేదు. ఎక్కడైతే బంధం ఉందో అక్కడ భయం వచ్చి తీరుతుంది, ద్వేషం వచ్చి తీరుతుంది, అసూ వచ్చి తీరుతుంది, పగ వచ్చి తీరుతుంది. రోగ నిదానం కేసు డయాగ్నోస్ చేయడం కష్టం కాదు, మందు ఇవ్వడం తేలిక. పలానా రోగం అని అర్థం అయితే డాక్టర్కి మందు ఇవ్వడం తేలిక. పలానా రోగం అర్థం అవడం కోసం డయాగ్నోస్ చేయడం డాక్టర్కి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ యొక్క ప్రతిభ అక్కడ ఉంది, డయాగ్నోస్ ఇస్తున్న డాక్టర్ యొక్క ప్రతిభ ఉంది. మరి ట్రీట్మెంట్ రాసి ఇవ్వడం కాదు. ఎందుచేత మనకి భయం వేస్తాం? అందరికి భయం వేస్తాం. ఎందుచేత భయం వేస్తాం? ద్వేషం వస్తుంది, ఎందుచేత ద్వేషం వస్తాం? కక్ష వస్తాం, ఎందుచేత కక్ష వస్తాం? అనుమానాలు వస్తున్నాయి, సందేహాలు వస్తున్నాయి, ఎందుచేత వస్తున్నాయి సందేహాలు? ఎవరు సందేహించేవాడు? లోపల సందేహించేవాడు. సందేహం వస్తే లోపల సందేహించేవాడు, లోపల అనుమానించేవాడు, లోపల ద్వేషించేవాడు. అనుమానించేవాడు లేకుండా అనుమానం వస్తుందా? సందేహించేవాడు లేకుండా సందేహం వస్తుందా? ద్వేషించేవాడు లేకుండా ద్వేషం వస్తుంది. మీ కాలాన్ని పాడు చేసుకోకండి, మీ శక్తిని పాడు చేసుకోకండి, మీ తెలివితేటను వృధా చేసుకోకండి. మీరు ఏ వస్తువు అయితే ఎదుగుతున్నారో ఆ వస్తువు ప్రత్యక్షం మీరు ప్రకాశిస్తూ ఉంటారు. ఇంటికి మీ శ్రమ అనవసరం లేదు. అనవసరంగా మీరు ఖర్చు పెట్టుకోవద్దు, మీ శ్రమను ఖర్చు పెట్టుకోవద్దు, మీ రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు, మీ కాలాన్ని ఖర్చు పెట్టుకోవద్దు. మీరు ఏమి కష్టపడద్దు. మీరు ఎదుగుతున్న వస్తువు మీరు నేను ప్రకాశిస్తాను, దానికి చావు లేదు. చావు రాకుండా ముందు, చావు రాకముందు ఎవడైతే చేస్తున్నాడో లోపల మీ చావు లేని వస్తువు అందుతుంది. చావు రాకముందు ఎవడైతే చేస్తున్నాడో వాడికి మీ హృదయంలో చావు లేని వస్తువు అందుతుంది. వాడు ప్రకృతికి దూరం అవుతాడు, ప్రకృతిని దాటతాడు, చీకటిని దాటతాడు, అసత్యంలోంచి సత్యంలోకి వెళతాడు, మృత్యుల్లోంచి అమృత స్థితికి వెళతాడు, అశాంతి నుంచి శాంతిలోకి వెళ్తాడు, కాంతి లేని స్థితి నుంచి కాంతిలోకి వెళ్తాడు. నువ్వు ఎదుగుతున్న వస్తువు నీ హృదయంలో ఉంది. చీకటి వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. నేను కష్టపడద్దు. స్వర్గరాజ్యం మీలోనే ఉంది. ఏసు అంటాడు స్వర్గరాజ్యం మీలోనే ఉంది. ఈ కింద మా సేవని చేత్యం చేయండి. స్వర్గరాజ్యం మీలోనే ఉంది. సత్పురుషునికి దొరకకపోతే వెతుక్కోండి సత్పురుషుల కోసం. మీ ఆత్మతో నిజంగా మీ ఆత్మతో సహవాసం చేయటం సత్వసహవాసం. మీ ఆత్మతో మీరు సత్వ సత్వార్థమేది మీ ఆత్మ దాంతో సహవాసం చేయటం నిజమే సత్సహవాసం. విశ్వ అనుగ్రహం కానీ లేకపోతే ఒక్క వాసన కూడా మనం బయటికి గింటుకులేమని మనం కష్టపడి ఒక దుష్ట వాసన కూడా బయటకు తప్పకూడదు. విశ్వ అనుగ్రహం, గురు అనుగ్రహం లేకపోతే ఒక దుష్ట వాసన కూడా బయటకు రాదు. జీవితం పొడుగున మనం బానిసలే లేదా వస్తువులకు మనుషులకు బానిసత్వం చేస్తూ మరణిస్తున్నాం. బానిసలకు ఆ జ్ఞానం కలిగింది. శరీరాన్ని ఏది పోషిస్తున్నాను అంటే భగవాన్ భగవాన్ చెప్పింది ఏంటంటే, నీ శరీరాన్ని నువ్వు ఎంతకాలం అయితే నీ శరీరంలో ఉండదలుచుకున్నా ఆ రోజు వరకు శరీరం అలాగే నిలబడుంటుంది. అంటే నీ కర్మ నీ జన్మాంతరంలో నువ్వు చేసుకున్న సుకృతం దుష్కృతం నీ శరీరం ధర ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది సుకృతం వచ్చు, దుష్కృతం వచ్చు, ఇది ఖర్చు అయిపోతుంది. ప్రార్థ కర్మలను పోషిస్తే గాడ్స్ వర్క్. అందుకే భగవాన్ తల్లి, భగవాన్ తల్లి భగవంతుడు చెప్పింది, మీరు అవి తీసుకెళ్ళి వెళ్ళిన వాళ్ళు భక్తులతో మీరు అవి తల్లి తిన్నాను చాటుగా భగవాన్ తినపడకుండా చాటుగా చెప్పి అవి భగవాన్ చెప్పారు స్పష్టంగా. ఏమి తినవలసి ఉందో అది వస్తుంది. అది ఏ తోటలో పండుగ మన తోటలో మన నోటికి వచ్చింది అది ఏ తోటలో పండినా మన తోట, ఏ తోటలో పండినా సరే మన తోట, మన నోటికి వచ్చి యోగం ఉంటుంది మన నోటికి వస్తుంది. నువ్వు ఎన్ని చేయాలని చెప్పినా వినిపించుకో. మనం తినవలసిన యోగం ఉంటే ఎవరి తోటలో పండినా వాళ్ళకి సంకల్పం వస్తున్న పలానా వారికి ఇవ్వాలని పట్టుకొచ్చేస్తా. మనం తినే యోగం లేదని నువ్వు చెప్పినా రాదు. అదే భగవాన్ చూడండి, అంత తిండి లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అవతార పురుషుడికి ఉండవలసిన వైభవం అంతా జరిగిపోయింది చివరి రోజుల్లో. అది భగవాన్ ఏమన్నారు, అప్పుడు ఈ శరీరం యొక్క ప్రారంభకరమైన అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. కొంతమంది చూడండి కొంతకాలం జీవితం ఎంతో దరిద్రం అనిపిస్తారు, ఐశ్వర్యవంతులు అవుతారు తర్వాత. కొంతమంది ముందు ఐశ్వర్యం అనిపిస్తారు, తర్వాత దరిద్రం అనిపిస్తారు. ముందు కొంతమంది చాలా సుఖాలు అనిపిస్తారు, తర్వాత కష్టాలు వస్తాయి. ముందు తర్వాత ముందు కొంతమంది కష్టాలు వస్తాయి, తర్వాత సుఖాలు పడతారు జీవితం. అంటే జీవితం వెళ్తేనే కానీ నమ్మలేము దీన్ని. అంటే చూడండి మన రోజులు వెళ్ళాలి ఎన్ని అనుకోవాలి మన పెద్దలు చెబుతూ ఉంటారు చూడండి. ఏమో చివరి రోజు వరకు ఏమో నీ శరీరం శక్తి తీసుకోవడమే. నీ కోరిక శక్తి లేదు, నువ్వు కోరితే నాకు శక్తి, నీ కోరికతే వస్తూ వస్తుంది అనుకో. నువ్వు కోరకపోయినా నీకు రావాల్సి ఉంటే వస్తుంది, అది ప్రారంభకరణ. నీకు కోరుకుంటే నీకు నీ కోరుకుంటేనే కానీ పని జరగడం నువ్వు అనుకుంటున్నావు, అది పొరపాటు. కోరిక లేకపోయినా నీ ఒంటి మీద జరగవలసి ఉంటే జరిగిపోతుంది. ఒకవేళ నీ ఒంటి మీద అది లేదనుకో, ఆ యోగం లేదనుకో, ఆ భోగం లేదనుకో, నువ్వు కోరినా రాదు. అది ఈ కర్మ, ఈ శరీరాన్ని నడిపించేది ప్రారంభ కర్మ. పోయి ఏది అనిపిస్తే ఏమిటంటే శరీరం సుఖం అనిపిస్తే ఉంది, కష్టం అనిపిస్తే ఉంది, నిజం ఇదంట. ప్రారంభకరమే శరీర యాత్ర కారణం. ఇప్పుడు భగవాన్ చూడండి, ఆయనకి ఆయన ప్రారంభంలో గోచి పెట్టుకునే ప్రారంభం అండి. అంటే ఎవరి నోటంలో గోచి పెట్టుకుని వచ్చినారు, ఆ పినతల్లి నోటంలో వచ్చినా, తల్లి నోటంలో వచ్చినా, తండ్రి నోటంలో వచ్చినా, గోచి పెట్టుకో గోచి పెట్టుకుని ఇంకా అతను ప్రారంభంలో గోచి ఉంది. భగవాన్ ప్రారంభంలో గోచి ఉంది, అంటే చివరి వారు చివరి రోజు వరకు గోచి. అదే రామకృష్ణుడు చెప్పాడు నరేంద్రతో, నువ్వు ఎంత పని చేయకూడదు అనుకున్నప్పటికీ నీ ద్వారా ఎంతో పని జరుగుతుంది లోకం. నాకు ఏమిటి నీ పని గొడవ ఏంటి, నాకు సమాధి స్థితి కావాలండి, నాకు పని 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 ఏంటి, నాకు సమాధి స్థితి కావాలండి. నరేంద్రుడు కూడా రామకృష్ణుడు, నాకు సమాధి స్థితి కావాలి, నాకు సమాధి స్థితి కావాలి. ఏ నీకు సమాధి స్థితి వస్తుందిరా, రాకుండా ఆపు చేయడం నేను తంటాలు పడుతున్నాను, నేను నీకు ఇవ్వటం ఏంటండి. నీకు సమాధి స్థితి వచ్చి నీ మీద పడుతుందేమో, నువ్వు దారకుండా పని జరగలరా లోకంలో, అది రాకుండా ఆర్డర్ చేస్తుందండి. నీకు సమాధి స్థితి ఏంటరా, నీకు నేనేమిటో రాకుండా ఆర్డర్ చేస్తున్నాను నా కంటారు పని. నువ్వు కోరుకుంటున్నావు కదా, నీకు వచ్చేస్తుంది, నువ్వు వచ్చేసి రెడీగా నేను ఆపు చేస్తున్నాను కొంచెం. అది ఉంటే నీకు నువ్వు వచ్చి నీ ఆ సమాధి స్థితి నీ మీద పడక నీ ద్వారా కొంత వర్క్ జరగవలసింది, ఆపు చేస్తున్నాను. అదే స్టిక్లకి ఫుట్బాల్ ఇప్పుడు మనం క్లేష్లు అనగా ఈ ప్రపంచంలో ఒక బడి పిల్లలు ఫుట్బాల్ ఒక కాలు తొడతాను, ఒక కోట్ల నుంచి ఇంకో కోట్లో కాలు తొడుతున్నట్టు ఈ ప్రపంచంలో ఒక దేశానికి ఇంకో దేశానికి నేను కాలు తొడు తన్నబడుతున్నాను అని ఫుట్బాల్ అది ఏంటంటే. అవి స్కిట్లకి ఫుట్బాల్ మన క్లిష్టి అనగా మీ జీవితంలో 40 సంవత్సరం మీ ప్రారంభం ఏంటి రామకృష్ణుడు చెబుతాను, మీ ప్రారంభం ఏంటి, మీకు ఇష్టం ఉన్న లేకపోతే మీ శరీరం ద్వారా ఎంతో పని జరగవలసింది. మీకు చివరి రోజుల్లో మీకు సమాధికి వస్తుంది, అప్పుడు దాకా సమాధి ఆగి ఉంటుంది ఈ పని జరగటం కోసం. నీ జీవితంలో నాకు 40 సంవత్సరం వచ్చింది అనిపించకుండా నీ శరీరం రాలిపోతుంది, అది నీ ప్రారంభం. నేను చెప్పింది కదా నీ ప్రారంభం. ఈ ప్రారంభంలో 39 సంవత్సరాలు 6 నెలల 10 రోజులు లెక్క ఉంది, సరిగ్గా 6 రోజులు ప్రపంచం పోతుంది శరీరం. నాకు 40 సంవత్సరాలు అనే మాట వచ్చింది, నాకు 40 సంవత్సరాలు ఇప్పుడు అనే మాట నీ నోటంట రాకుండా నీ శరీరం పడిపోతుంది, రాదు నీ ప్రారంభం అన్నారు రామకృష్ణుడు. అది నీకు ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది, అలాగే 40 సంవత్సరాలు రాకుండా నీ శరీరం పడిపోయింది. ఇక్కడ డాక్టర్లు కూడా ఫెయిల్ అవుతుంది కేసు అని చెప్పిన వాళ్ళు కూడా ఇంకో 20 రోజులు లాగేస్తారు. అది మెడికల్ అనుకోని ఇంకోటి అనుకోండి. రాజేంద్ర ప్రసాద్కి 10 సంవత్సరంలో పట్టుకుని ఉబ్బసం, అటువంటి ఎన్నో పదవులు చేశాడు, రాష్ట్రపతి చేశాడు, 80 రోజులు ఎంత పట్టుకోండి ఏం చూస్తుంది. 10 సంవత్సరంలో పట్టుకున్న వాళ్ళు 80 సంవత్సరాలకు జీవించారు. కొంతమంది చాలా ఆరోగ్యం ఉంటారు, ఇప్పుడు సడన్ గా పేరు బుడత పేలినట్టు పేరుపోతారు. అది దాని ప్రారంభం. జవహర్లాల్ నెహ్రూ రేపు మరణిస్తానుగా ఏమని అంటే, నేను చాలా మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరున్నారు అసలు లేక ఢిల్లీలో, ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా ఆరోగ్యం చాలా బాగుంది, అదే నా తర్వాత ప్రధానమంత్రి ఎవరైనా సమస్య ఇప్పుడు తలెత్తదు. నేను చాలా ఆరోగ్యంగా ఉంటే అసలు నేను చచ్చిపోయినట్టు నా తర్వాత ప్రధానమంత్రిని అడుగుతారని మీరు, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ప్రధానమంత్రి చేస్తాను, ఆరోగ్యంగా ఉన్నాను, పూర్తి ఆరోగ్యం, నా తర్వాత ప్రధానమంత్రి గారు ప్రశ్న ప్రింటింగ్ మీకు అన్నాడు 24 గంటలు చచ్చాడు. అదే ఈశ్వర్ యొక్క మాయ, 24 గంటలు వెళ్ళిపోయాడు ఎలా అన్నమాట. అప్పుడు నిజంగా ఆయన చెప్పిన అబద్ధం కాదు అన్నప్పుడు ఆరోగ్యంగా అన్నమాట. నీకు జీవుని ఎలా ఆడిస్తాడు, నీ జీవుని ఎలా తీసుకొస్తాడు, నీ జీవుని ఎలా కలుపుతాడు ఈశ్వరుడు, ఈ జీవుని ఎలా విడదీస్తాడు ఈశ్వరుడికి తెలుసు. మాయ నా చేతిలో ఉంది, ఈశ్వరుడు చెప్పాడు మాయ నా చేతిలో ఉంది, మనం మాయ చేతులు, జీవులందరూ మాయ చేతిలో ఉన్నారు, మాయ మటుకు పరమేశ్వరుడి చేతిలో ఉంది. ఎవరైతే పరమేశ్వరుని ఆరాధిస్తున్నాడో, ఎవరైతే పరమేశ్వరు యొక్క పాదాలను ఆరాధిస్తాడో, ఎవరైతే పరమేశ్వరు యొక్క పాదాలను ఆశ్రయిస్తాడో వాడి మాయ నుంచి బయటపడతాడు. రామకృష్ణ పరమాత్మ చెబుతాడు, చెరువులో వలేస్తంటే వలేశ్వరుడు పాదాల దగ్గర చేపొస్తే వల్ల పడతాడు. ఎంత బాగుండొచ్చండి ఉదాహరణ, చెల్లు వల వేస్తుంటే వల చేపల కోసం ఒక వల వేశాడు అనుకోండి, ఎవరైతే వల వేస్తున్నాడో ఆ వల వేసేవాడు పాదాల దగ్గర కనుక చేప వచ్చేస్తే వలలో చేప పడదు. ఈ ప్రకృతి అంటే ఒక వల, మనదే మనం కనుక పరమేశ్వరుడు పాదాల దగ్గరకు వెళితే ఈ వల్ల పడం అంటే మాయని వల్ల మనం చిక్కుకోం. రామకృష్ణుని చెప్పి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సామెత. రామకృష్ణుడు కాశీలో ఒక అమ్మగారు రేవు కట్టిస్తారు 64 ఘాట్లో ఉన్నాయి కాశీలో. అందులో ఒక రామకృష్ణపురం శిష్యు గారు ఒక ఘాట్ కట్టిస్తుంది. వాళ్ళు ఎలా చేస్తారో చూడండి ఉదయంలో మురికి. అదేంటి కాశీయే చాలా పెద్ద ముఖ్య పట్టణం భారతదేశంలో, చాలా పుణ్యమైన క్షేత్రం మన కాశీ. అంటే కాశీలో గంగానదిలో స్నానం చేసి సరి ఆ ఈశ్వరుని దర్శనం చేస్తే ఎన్ని దోషాలన్నా పోతాం, గొప్ప పుణ్యక్షేత్రం మన కాశీలో. అక్కడ ఆవిడేమో రేవు కట్టించింది కాశీలో. ఆవిడ చేతులు వచ్చి రామకృష్ణుడితో రేవు కట్టించాను, ఎంత బాగుంది, ఎంత మంచి పని చేశావు రేవు కట్టి అంటే ఇప్పుడు పుణ్యం వచ్చేస్తున్న లోపల ఉద్దేశం, ఎంత మంచి పని చేశావు రేవు కట్టించేసావు, ఎంత మంచి పని చేసావు, ఎంత మంచి పని చేశావు రామకృష్ణ. అది నిజం అనుకుంటాను, నిజమైన పాపం రేవు కట్టించిన మాట నిజమే. అది నిజమైనా కట్టించాను, ఎంత డబ్బు అయిపోయింది, అంత డబ్బు అయిపోయింది, టాపింగ్ మెస్టర్ని పెట్టా, అంత టాపింగ్ మెస్టర్ని పెట్టాను, ఇది నిజం అనుకున్నాడు. ఇంకా చెప్పేస్తాను, ఎంత గొప్ప పని చేశావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎంత డబ్బు ఖర్చు, ఎంత కష్టపడ్డావు రేవు కట్టించావు, చాలా సంతోషం నీకంటే అంటాడు పుణ్యం వచ్చేస్తాను ఎంత లెక్క అని. ఆవిడ ఏం చేసింది, ఇలా రామకృష్ణుడు ఆవిడంటే ఆవుల్లో ఉన్నటువంటి అహంకారం బయటకు తీసుకురావడం, ఈ పుణ్యభావం బయటకు తీసుకురావడం కోసం ఆమెను ఇంకా ఉబ్బుతాడు, పొగరేస్తాడు, పొగరేస్తాడు, పొగర్తలు ఆవిడ ఉడితే ఏదో చెప్పేస్తాడు. ఈ పొగర్తలు కూడా కలు తాగినోడు ఇటువంటి పొగర్తలు కూడదండి, సారా తాగడం ఇటువంటి పొగర్తలు కూడదు. అంటే మీరు ఎవరికైనా పనులు కావాలంటే మీరు ఎవరికైనా పొగరండి, పొగడబ్బుతాడు పనులు చేయండి. ఇంకా అహంకారం మేతపడ నీ యొక్క జ్ఞానం చూసి, నీ అర్హత చూసి, నీ యోగ్యత చూసి నీ గత్తుడు అంటాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు కదా జీవుడు, వాడు వాడు జీవలక్షణం అవ్వాలి. అంటే పొగడండి, మీకేమైనా పనులు కావాలంటే పొగడండి, అంటే పొగడతాడు అహంకారం మేత. మీరు రామకృష్ణుడు ఏం చేస్తున్నాడు పొగడుతున్నాడు, నువ్వు చాలా గొప్ప పని చేసావు, ఆడ ఎంత డబ్బు అయింది, అంత డబ్బు అయింది, ఇంత రేవు అంత చాలా బాగుంది, అన్ని రేవులు నారే ఏ బాగుంది అంటున్నాడు. ఇంకా చెబుతుంటే ఆవిడ సడన్ వెళ్ళి రామకృష్ణుడు పాదాలు ఉన్నారు, రామకృష్ణుడే పొగుడుతున్నాడు, ఇంకేం కావాలి ఆవిడకి, వాళ్ళు వీరుగుండా పాలు కడుక్కున్నాడు అప్పుడు ఏమిటి. ఇదే నీ గమ్యం అంటే ఏంటి, అడుగు రేవు కట్టించిన అహంకారం పెరుగుతుంది, నాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటాను, చీకట్లో పడతాను అంటే ఏమవుతుంది, అక్కడ అహంకారం పలచబడింది చెక్కబడింది. ఇక్కడ మీరు అర్థం చేస్తారు, రేవు కట్టించిన మాట నిజమే, బాహ్యంగా నిజం, అక్కడ పుణ్యం వస్తే రావచ్చు, కానీ పుణ్యం ఖర్చేది నిజమైన గురువు అక్కడికి అక్కడ రాదు చేయకూడదు. అంటే అక్కడ అహంకారం పలచబట్టాలి లోపల, అహంకారం పొగలుస్తుంది, పుణ్య పని చేశాను, ఇది గొప్ప పని చేశాను, అది అక్కడ కత్తిరించాలి నిజమైన గురువు. తలంపు ఖర్చు ఏముందండి, మీరు ఎదుట వాళ్ళ ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, ఎదుట మనుషులు సుఖంగా ఉండాలి, తలంపు అవడం తలంపు వల్ల నీకు ఖర్చు ఉంది, రూపాయలు ఖర్చు అవుతున్నాయి నీకు దానివల్ల, ఎదుట మనిషి సుఖంగా ఉండాలనే మనోహరమైన భావన వల్ల నీకు ఖర్చు ఉంది, దానివల్ల నీకు ఖర్చు అవుతుంది, మనసులో కూడా కోరడం. మరి రమాస్వామి చెప్పాడు ఒక మాట, నిన్ను ఎంతవరకు పవిత్రుని చేసుకుంటున్నావో అంతవరకు లోకాన్ని ద్వారా ఉద్ధరించబడుతున్నావు, ప్రత్యేకంగా లోకాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయక. నిన్ను ఎంతవరకు ఉద్ధరించుకుంటున్నావో, నిన్ను ఎంతవరకు పవిత్రం చేసుకుంటున్నావో, నువ్వు ఎంతవరకు నువ్వు జ్ఞానం సంపాదిస్తున్నావో ఆ పాయింట్ వరకు లోకానికి జ్ఞానం కలుగుతుంది, లోకం ఉద్ధరించబడుతుంది, ప్రత్యేకంగా నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. నేనుకు మోక్షం కాదు, నేను విడిచిపెట్టం మోక్షం. నేను జీవించేది నేను కోసం జీవిస్తాండి, నేను అవి విడిచిపెడతానండి. అది జీవించేది నేను కోసం, మనం నన్ను విలువాలి నేను కోసం, స్నేహాలు నేను కోసం, బంధువులు నేను కోసం, అన్ని నేను కోసం, నేను అవి నేను విడిచిపెడతాను కానీ మోక్షం, నేను పోతేనే కానీ పో, నేను పోతేనే కానీ అజ్ఞానం పోదు. నేను నేనంటున్నాను చూడండి, నేను పోతేనే కానీ అజ్ఞానం పోదు. సంఖ్యలు అండి, నేను ఒక నేను అనేది ఒక సంఖ్యలే, నాది అనేది ఒక సంఖ్య, రెండు పెద్ద సంఖ్యలు. ఈ సంఖ్య ఈశ్వరుడు సహాయం లేకుండా మనం నరుక్కోలేము, నా సంఖ్యలు నేను నరుక్కోలేను. ఈ బరువైన రాళ్ళు హృదయంలో, ప్రతి మనిషికి హృదయంలో బరువైన రాళ్ళు రెండు రాళ్ళు, ఒకటి నేను రెండు నాలుగు, ఈ రెండు బరువైన రాళ్ళు. ఈ బరువైన రాళ్ళు సమాజం యొక్క సహాయంతో, సహాయం సమాజం యొక్క సహాయంతో, మీ సాధన యొక్క సహాయంతో ఈ రాళ్ళని బయటకు తీయలేరు. మీరు ఎంత సాధన చేయండి, ఎంత తపస్సు చేయండి, ఈ రాళ్ళని బయటకు తీయలేరు. ఈశ్వరుడు సహాయం లేకుండా, గురువు యొక్క సహాయం లేకుండా ఈ బరువైన రాళ్ళను హృదయం నుంచి బయటకు తీయలేరు. ఎంతకాలం అయితే హృదయంలో బరువైన రాళ్ళు ఉంటాయో అంతకాలం ప్రకృతి మనకు దారి వద్ద ప్రకృతి విడిచిపెట్టదు. ఈ కటకట, ఈ కటకటాల నుంచి బయటకు వచ్చే ఉపాయం లేదు. నేను నాది, నేను నాది, ఈ కటకటాలు, ఏ కటకటాలు, ఇందు నుంచి బయటకు వచ్చే ఉపాయం లేదు. ఈశ్వర అనుగ్రహం లేకపోతే కర్మ ఏమిటండి, ఇదంత అహంకారం అండి. మనం చేసిన పుణ్యం మన పాపం లేదు, మన పుణ్యం కాదు పాపం లేదు, అంత అహంకారం చేస్తుంది. ఇందు దాటాలండి. ప్రధానంగా ఒకరు చెప్పారు, ఏం చెప్పాను బాబు, పలాన వాళ్ళు అందరూ కలిసి నన్ను తిరుగుతున్నారు, అందరూ కలిసి నన్ను తిరుగుతున్నారండి, నన్ను ఎక్కడికనుకుంటే అక్కడ తిట్టేస్తున్నారు జనం అందరూ కలిసిన ధనవంతులు. అది భగవాన్ చెప్పాను, నువ్వు కూడా ఆడతాడు కలిసిపో, ఆడతాడు కలిసి నువ్వు తిట్టుకో, నువ్వు కూడా ఆడతాడు కలిసిపో, ఆడతాడు కలిసిపోయి అంటే నీ దేహం, నీ అహంకారాలు నీకు అడ్డస్తున్నాను, నీకు సహాయం చేస్తున్నారు అహంకారం పోవడం కోసం, అంటే నువ్వు కూడా ఆడతాడు కలిసిపో, ఆడతాడు కలిసిపోయి నువ్వు తిట్టుకో, అంటే నీకు బాధ ఎక్కడ ఆరు తిరుగుతున్నారని అహంకారానికి బాధ వస్తుంది. అంటే నీ అహంకారం పోవడానికి ఒక రకంగా సాయం చేస్తున్నారు. వాళ్ళ సాయం అంటే నువ్వు ఏమి నీ ఎలాగో తిట్టుకోలేవు, ఆడతారు కలిసిపో, ఆడతారు కలిసిపో, నీ అహంకారం ఆడ తిట్టినట్టు నువ్వు నువ్వు తిట్టుకో, తిట్టుకుని ఇంకా మంచిది.
న్యాచురల్గా ఉండొచ్చాం కదా, నాకు ఎక్కువ కోపం వచ్చేస్తానండి ఈ స్వామి, కోపం ఆపుకున్నాం అనుకుంటున్నాను, కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, కోపం మీద కోపం పడు, నీ కోపం వచ్చేస్తుంది, కోపం మీద కోపం తెచ్చుకోపోతుంది, నీ కోపం వస్తానన్నా కదా అలా ఉంచుకో కోపాన్ని, నీ కోపం వచ్చినప్పుడు నీ కోపం నీ కోపాన్ని చూపించు. ఇందులో ఏం లేదండి రహస్యం, మనిషి పవిత్రుడైన వాళ్ళకి జ్ఞానం అక్కడ ఉంది. ఎవరు ప్రజెంట్, ఎవరు ప్రజెంట్, ఇది ఎవరు ప్రజెంట్, ఎవరు లాస్ట్, ఎవరు ప్రజెంట్, ఎవరు లాస్ట్, ఎవరు రెడీ వస్తే ప్రత్యక్షంగా ప్రకాశిస్తానండి. ఈ ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్న వస్తువును వదిలేసి ఎక్కడో ఈ లోకంలో ఇతర లోకాల్లో ఏదో కల్పిస్తుంది, ఇదంతా మనస్సు యొక్క దారి. భగవాన్ చెప్పారు ఇది పెద్ద కళ, అది చిన్న కళ, రాత్రులు వచ్చేది మనకి చిన్న కళ, ఇది పెద్ద కళ, అది పొట్టు కళ, ఇది పొడుగు కళ, దానికి దీనికి తేడా లేదు. మనకి దరిద్రం అంటే భయం, ఎవరికైనా దరిద్రం వస్తుందంటే చాలా భయం, కానీ దరిద్రాన్ని వరించిన మహర్షులు ఉన్నారు. వాసనాత్యాగం ముఖ్యం, వాసన త్యాగం చేయకపోతే జ్ఞానం కాదు, త్యాగి కాని వాడు జ్ఞాని కాదు. వాసనాత్యాగం సాక్రిఫైస్, వాసన సాక్రిఫైస్ చేయడం, మీ దగ్గర అరటిపండో అది కాదు, వాసన మీ లోపల వాసన, నన్ను దుఃఖ పెడుతున్న వాసన, వాసన సాక్రిఫైస్ చేయడం అంటే మనకు అరటిపండు ఇవ్వటం, బత్తకాయలు ఇవ్వటం, పరమేశ్వరుడికి బయట మనకు బాహ్యమైన ఇవ్వటం ఎందుకు అలవాటు చేశారంటే ఏ నాటికైనా వాసనని సాక్రిఫైస్ చేయటం, వాసన త్యాగం చేయడం కోసం మనకు అలవాటు పడతాం. దుష్టవాసన త్యాగం చేయాలి, జ్ఞానం ఇక్కడ రెడీగా ఉంది. దుష్టవాసనలో జీవ లక్షణాలు నటేశ్వరుడు గారు చెప్పాడు, మళ్ళీ రెండు రోజులు మాట్లాడే ఈశ్వరుడే అనుగ్రహించడం లోపల అంటే అంత కోపం వచ్చారు నటేశ్వర గారు. మళ్ళీ రెండోసారి రిజిస్టర్ ఉత్తరం రాసి వచ్చినప్పటికీ మాట్లాడకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాస్తాడు, కోపం వచ్చింది ఇప్పుడు నటేశ్వర గారికి. భగవాన్ నువ్వు జ్ఞానం అనుకోవచ్చు, నువ్వు కుమారస్వామి అవతారం అనుకోవచ్చు, ప్రజలందరూ అనుకోవచ్చు, అది నాకు లెక్కలేదు అన్నాడు నటేశ్వర గారు. కోపం వచ్చింది, నువ్వు పెద్ద గురువు అనుకుంటున్నావేమో, జ్ఞానం అనుకుంటున్నావేమో, లేదా కుమారస్వామి అవతారం అనుకో, అది నాకు లెక్కలేదు. ఈ జన్మలో నాకు అర్హత రాదు వదిలేయి, నాతో నేను అనేక సార్లు నీ దగ్గరికి వచ్చాను, నువ్వు మాట్లాడలేదు, నా జన్మ ఈ జన్మలో నాకు అర్హత లేదా, నాతో మాట్లాడడం మానే, నాతో వదిలేయి, నేను స్మరించడం వదిలేయి. కాని ఒంటి షరతు ఎన్ని ఇక్కడ పెట్టాడు కింద, కాని ఒంటి సరేష్మ గారు భగవాన్ ఛాలెంజ్ చేశాడు, కానీ నేను దేశం అంతా తిరిగాను, కానీ నేను నన్ను ప్రేమించాలి, నేను నాకు ప్రేమించాలండి, నన్ను గౌరవించకపోయాను, నాతో మాట్లాడకపోయాను, నువ్వే నాకు గురువు, ఒకవేళ ఈ జన్మలో నాకు ఉపదేశం ఇచ్చి నన్ను కాపాడలేకపోతే, నువ్వెంత జ్ఞానం అయినప్పటికీ మరి జన్మలో నా కోసం నువ్వు పక్కాల్సిన మర్చిపోతున్నాడు రిజిస్టర్, రిజిస్టర్ కావాలి ఛాలెంజ్, ఇది ఛాలెంజ్ ఉత్తరం చేశాడు. నువ్వు అవతారం అదే నాకు అవసరం, నువ్వు జ్ఞానం అవదో కాదు నాకు అనవసరం, జ్ఞాని నీ అవతారం, ఈ మూట ఈ మాట్లాడిన మూటలు కట్టే పక్కన పడే, నేను గన్నా ఈ మూటను పడే, ఏదో ఈ నదిలో పడే కాలంలో పడే, ఈ మాటలు నాకు అనవసరం. నేను నిన్ను ప్రేమి, నువ్వు నన్ను ప్రేమించకపోయి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నువ్వు నాతో మాట్లాడకపోయినా నీతో మాట్లాడాలి, నిన్ను స్మరించాలి, నీ ఎందుకు నాకు చేసపోలేదు అంటే నేను భావనలో తలంపులో నిన్ను నువ్వు నన్ను శిష్యులుగా అంగీకరించకపోయినా, నువ్వు నా గురువు అందరికి వచ్చాను, నువ్వు మంత్రం ఇచ్చిన రక్షించకపోయినా, నాకు మంచి సలహాలు చెప్పకపోయినా, ఒకవేళ నువ్వు జ్ఞానం అయినప్పటికీ ఏ ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో, మరొక జన్మలో పోతే మరొక జన్మలో, నీవే నీ శిష్యుడుగాను నన్ను స్వీకరించాలని, నువ్వు నన్ను రక్షించవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ నేను జ్ఞానిని, నేను నేను కుమారస్వామి అవతారని, నాకు జన్మ లేదంటే నా కోసమే నువ్వు జన్మించవలసి ఉంది, ఇది మర్చిపో. రిజిస్టర్ కవర్లో మామూలు కవర్ అయితే అక్కడ పోతున్న రిజిస్టర్ కవర్ రాసేసాడు సార్ డాక్యుమెంట్, నా కోసమే జన్మించవలసి ఉంటుంది, నువ్వు జ్ఞానం అయితే ఉండొచ్చు, అవతార పురుషుడు అయితే ఉండొచ్చు, నా ఇంటి విరక్తులే, నా ఇంటి నీకు విరక్తులు ఉంటుండొచ్చు, కలిసి మాట్లాడడం నువ్వు మాట్లాడుకున్నాడు వచ్చినప్పుడు, అయినప్పటికీ నేనే నేను గురువుగా భావిస్తున్నాను, నేను గురువుగా పూజిస్తున్నాను, నేను గురువుగా ఆరాధిస్తున్నాను, నా మనస్సులో నా హృదయంలో నువ్వు నిదురుతున్నావు, మరి ఈ జన్మలో నేను పనికిరాను, ఈ జన్మలో నాతో మాట్లాడటం మానే, ఈ జన్మలో శిష్యుడిగా తీసుకోవడం మానే, ఇంకో జన్మలో నన్ను తీసుకో, అయితే ఇక్కడ షరతు ఒకటి, మళ్ళీ నా కోసం నువ్వు జన్మించవలసి ఉంటుంది, అది మరి చెప్పుకోండి, నువ్వు లేగల పాయింట్ ఇది, ఇది మన కాదంటే ఇది పేరు, ఇది కాదంటానికి లేగల పాయింట్, ఈ జన్మలో నువ్వు వదిలేస్తావు అనుకో, నన్ను పట్టించుకోవాలనుకో, నా కోసం మళ్ళీ నువ్వు పుట్టాలి, నన్ను రక్షించడం కోసం, నాకు జ్ఞానం కలగజేయడం, మళ్ళీ నువ్వు పుట్టవలసి ఉంటుంది, ఇంకా నేను నేను ప్రేమిస్తున్నాను, ఇందులో సిన్సియారిటీ ఉంది కదా, ఈ పర్పస్ నిజం. నటేశ్వర గారికి అంత ప్రేమ భగవాన్ మీద ఎవరు ఇచ్చారు, నటేశ్వర గారు అనుకుంటున్నాడు భగవాన్ ఇచ్చాడు ఆ ప్రేమ, భగవాన్ మీద అంత ప్రేమ, అంత అనురాగం, ఆపుకోలేని అనురాగం భగవాన్కి, భగవాన్ నటేశ్వర గారికి ఎవరు ఇచ్చారు, భగవాన్ ఇచ్చారు, అది ఈ ప్రేమ కూడా మనకు భగవాన్ ఇచ్చారని సంగతి నటేశ్వర గారికి తెలియకుండా అలా కష్టపడి అలా కఠినమైన మాటలతోటి నిష్ఠూరమైన మాటలతోటి ఉత్తరవడాల్సి రియల్ లవర్ భగవాన్ అంటే మనం ప్రేమించినట్టుగా కనిపించడు బయటికి, మన హృదయాన్ని పిండేస్తాడు ప్రేమతో, బయటికి ఏం కనపడ్డు హృదయాలతో హృదయాన్ని మనకి పిండేస్తాడు. ఈ శేషాద్రి స్వామి ఎవరైనా భగవాన్ వెళ్తే నా దగ్గరికి ఎందుకు ఆ దగ్గర ఫోన్ రాడు వడ్డీ పెడతాడు లేని వడ్డీ ఏంటి ఏంటి, ఇక శుభ్రంగా భోజనం పెట్టాడు మోక్షం రెండు ఇస్తాడు, ముట్టి ముట్టి రెండు ఇస్తాడు వాడు, ఆ దగ్గర పొందినవాడు మీరు అనుకుంటున్నారు మన ఇక్కడ ఆదివారం మీటింగ్ చేసి శ్రద్ధగా వస్తున్నాను, శ్రద్ధగా రావటం మీ ఇష్టం అండి. శ్రద్ధగా రావాలంటే మీరు రాగల భగవాన్ మనం తీసుకొస్తాం. ఈ రహస్యం మీరు మర్చిపోతాం. శ్రద్ధగా మీరు రావాలనుకున్నా రాలేరు. మీకు అనిపిస్తుంది మనం వస్తామా, శ్రద్ధ భగవాన్ మనం తీసుకొస్తాం. భగవాన్ మనం ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమ ఎవరికి భగవంతు ఉంది? లేదా మనకి అక్కడ జీవుడికి ప్రేమ ఉంది. సుమ్ము ఆయన ఈశ్వరుడు తీసుకున్నాడు. సుమ్ము మంద కాదు, సుమ్ము ఈశ్వరుడికి. ఆయన స్వామి అంటే స్వామి అంటే ఎవరు సొత్తు కలవడు. స్వామి అంటే మనం ఎవరు సొత్తు? ఈశ్వరుడు యొక్క సొత్తు. మన స్వామి ఎవరు అంటే ఆయన, అంటే ఆయన సొత్తు ఎవరు? మనం అంటే మన కాలాన్ని, మన దేహాన్ని, అన్ని మన సర్వశక్తిని, మన మెంటల్ ఫ్యాకల్టీస్ని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ప్రయాణం చేసి ఆయన పొందటం కోసం మనం ఖర్చు పెట్టాలి. ఇంకా మనం స్వామి కాబట్టి ఆయన మన సొత్తు కాబట్టి. ఇప్పుడు చూడండి, మీరు ఏమైనా పాలేని పెట్టుకున్నారనుకోండి, వారు ఏమంటారు? మా రాజుగారని, మా రాజుగారు అంటే అంటాడు. అది కాదంటే ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు? మీకోసమే ఖర్చు పెడతాడు. ఇంకా అది మీ సొత్తు అయిపోయాడు. కానీ మీ పాలేడు మీ ఎదురు పనిచేసే మనిషి మీకోసం ఎలాగైతే పనిచేస్తున్నాడు, అలా ఈశ్వరుడి కోసం మనం పనిచేస్తుంటే అప్పుడు ఈశ్వరు యొక్క పాదాల దగ్గర మనం చేయాలి. ఆ భావన అవసరం, ఆ భావన బలం. రామానుజాచార్యుని, రామానుజాచార్యుడు వారు ఒకసారి శిష్యుడిపై పాఠం చదువుతున్నారు. అది ఆ భావన చూడండి, గురువు ఎందు భావన. ఇన్నేం చేశాడు, పాఠం తప్పు చదువుతున్నాడు. పొరపాటు ఎక్కడో పరాజ భావన ఆచార్యులు వారు పొరపాటు తప్పు చదువుతున్నాడు. అయితే రామానుజుడు ఏం చెప్పాడు? తప్పు చెబుతున్నాడు. ఏమంటే మీరు తప్పు చెబుతున్నారని గురువు గారు ఏమనుకుంటారు? అది మీరేం చేశారు పాపం? రాశాడు ఆ శిష్యుడు కొరతల వారు ఎవరు, నాకు శిష్యుడి పేరు జ్ఞాపకం రాలేదు. రాయటం మానేశాడు. ఇందుకు రాయటం లేదు అన్నాడు రామానుడు. మీరు తప్పు చెప్పారు కదా, నేను రాయటం లేదంటే గురువు గారు ఏమనుకుంటారు? గురువు గారికి తప్పు వీడు చెబుతున్నాడా అని అనుకుంటాడు. పొప్పు అన్నాడు, చిరాకు వచ్చింది రామానుడు. పొప్పు ఆ టైర్ అయిపోయాడు అనుకున్నాడు. ఈ టైర్ అనుకున్నాడు ఏదో పొప్పు అన్నాడు. ఆ టైర్ అయిపోయి తప్పు చెబుతున్నాడు గురువు గారిని. టైర్ అయిపోయాడని పోపు అన్నాడు. పోపు అంటే వెళ్ళిపోయాడు పాపం ఆ రోజు. మళ్ళీ మరుసటి రోజు రెండింటికే కూర్చున్నారు ఆ రాతకి, ఏదో భాష మీద రాస్తున్నారు. రెండోసారి కూర్చున్నారు, రెండోసారి కూర్చుని మళ్ళీ ఈ పాపం పరాటలో ఇవి ఏంటి ఆ తప్పు మళ్ళీ రెండోసారి మొదలెట్టడి ఏంటి తప్పు? అందరూ చదువుకుంటారు, గంధస్థ అయిపోతుంది, ఈ జనం దెబ్బతింటారని, ఈ జనం పాపం పుస్తకం చదువుకున్న వాళ్ళని తప్పు చదువుతున్నాడు, ఈ పుస్తకం రాదు ఇంటికి అయిపోతుంది చదువుతున్నా అతను ఆలోచిస్తున్నాడు. రెండోసారి కూడా పది నిమిషాలు చూసి రాయిడే పోపు అన్నాడు, మళ్ళీ పో అన్నాడు. అది చిరాకు వచ్చి పోమంటున్నాడు. రెండోసారి పోయాడు, మళ్ళీ మూడోసారి వచ్చాడు. మళ్ళీ సరే మూడు రోజులు కూర్చున్నాడు. మూడు రోజులు కూర్చుంటే మళ్ళీ తప్పు చెబుతున్నాడు. నేను తప్పింది కదా, గుర్తు రావడం లేదు. వీడు చెప్పడానికి ఏమి గురువు గారు తప్పని చెప్పడం నేను జడుస్తున్నాడు. ఏమో అది అపచారం అనుకుంటున్నాడు. అది భక్తి చూడు అపచారం. సరే గంట చేతిని పుచ్చుకుని ఒక్కడ మెడ తీసేశాడు. గంట అతను రాసేవాడు గంటను పుచ్చుకుని మెడ తీసేశాడు. దెబ్బతల్లిలో అతను దెబ్బతల్లింది. ఈ గురువు గారు కోపం తీసేశాడు రామాడు. ఇది వేస్తే పక్కన మన దగ్గర పెద్ద మనుషులు ఉంటారు కదండి, అదేంటి అని అలా ఊరుకుంటున్నావు? గంటను పుచ్చుకొట్టాడు నీ గురువు, అలా ఊరుకుంటానండి. పైగా అది నువ్వు రాస్తే రాస్తావు, లేకపోతే లేదు గంట పుచ్చి కొడతాడు గురువు. అది తక్కువ మనంటూ ఉంటారు కదండి, కానీ కొంచెం ఇప్పు కనిపిస్తాను, దాన్ని దాని పైన తీసుకుని గడ్డేస్తా, ఇంకా మంట పెద్దది అవుతుంది. అంటే ఇరుకు హృదయాలు, ఇరుకు మనసు. మూడోసారి ఏం చేశాడు? మళ్ళీ కొట్టాడు గంట. పక్క వాళ్ళు ఏమన్నారు? అదేంటి అలా ఊరుకుంటామండి, గంటను పుచ్చి కొట్టాడు. అప్పుడు ఇంటికి ఈ మాట చదువుతున్నాడు. అతను ఏమన్నాడంటే, ఆయన నాకు యజమానే, నా దేహాన్ని ఎక్కువ వచ్చాడు వాడుకుంటాడు, మీరేవాళ్ళు అంటాడంట. ఆయన నాకు యజమాని, ఆ యజమానికి దేహాన్ని కొడతాడు లేదా పడేస్తాడు, కొడతాడు లేదా పడేస్తాడు, తీసుకొని పడ ఈ సైడ్ కాలంలో పడేస్తాడు. సరిగ్గా మీ కలగడం ఉందనుకోండి, కలగడికి ఎవరు యజమాని? యజమాని ఈ సరిగ్గా పనిచేయడం అనుకుని మురికాల్లో గట్టేస్తాను. మీరు ఎవరు దెబ్బలు, మీరు ఎవరు దెబ్బలట్టా? మీ కలగడికి యజమాని నేను అవునా కదా? ఈ కలగడి సరిగ్గా నాకు ఇష్టం అది మురికాల్లో పడేస్తాను. చూడండి మురికాల్లో పడి మీరు ఎందరూ దెబ్బలాడతారు నాకు వచ్చింది. మీ కలగడి నేను పడేస్తే మీరు దెబ్బలాడు, నా కలగడి అదే నా దేహానికి నా మనసు కానీ యజమాని. అంటే నేను గంట పెంచి కొడితే కొడతాడు, ఇంకో రకంగా పోయి ఆయన ఎలా ఉపయోగించుకుంటే అలా ఇందులో దెబ్బలాటే ఉన్నాడు. అది సరే కంప్లీట్ సరంగా మన సంకల్పాన్ని బట్టి కాదు నడుచుకోవడం, భగవంతుడి సంకల్పాన్ని బట్టి, భగవంతుడి ఇష్టాన్ని బట్టి మనం నడుచుకోవాలి. భగవంతుడి సంకల్పానికి అనుగుణంగా ఎవడైతే ప్రవర్తిస్తున్నాడో, భగవంతుడు చెప్పినట్టుగా ఎవడైతే వింటున్నాడో, భగవంతుడి హృదయాన్ని సంతోషపరిచేట్టుగా ఎవడైతే మసులుతున్నాడో, ఎవడైతే తన దేహాన్ని, తన ధనాన్ని, తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని, తన ఇంద్రియాన్ని, తన మెంటల్ మానసిక శక్తిని మొత్తం తన నాది అనేది నేననేది సమస్తం ఎవడైతే ఈశ్వరుడి కోసం ఖర్చు పెడుతున్నాడో, ఈశ్వరుని హృదయపూర్వకంగా తను ఎవడైతే శరణ వేడుకుంటున్నాడు, ఆ ప్రేమలో ఎవడైతే నేను నాదిని ఈశ్వరుని ప్రేమించటంలో, ఆ మధుర ప్రేమలో ఎవడైతే నేను నాదిని పోగొట్టుకున్నాడో వాడికి ఈశ్వరుని అగ్రహం కలిగి రామానుజుడు శిష్యుడికి వచ్చిన శరణాగతి నాకు
రామానుజు
సార్ రామానుజుడు ఆ శిష్యుడే ఒక ఇంటికాడ వంట చేస్తున్నాడు వంట చేస్తాను రంగనాథుడు కళ్ళు చాలా బాగుంటాయి శ్రీరంగంలో మీరు రంగనాథుడు శ్రీరంగంలో ఇప్పుడు చాలా అందమైన కళ్ళు ఈ రంగనాథుడి కళ్ళు చాలా అందంగా ఉంటాయి రంగనాథుడు ఊరే వెళ్తున్నాడు ఊళ్ళో వెళ్తాంటి శిష్యుని కేకేస్తాడు రామానుడు ఏంటంటే స్వామి వస్తున్నాడు రంగనాథ స్వామి స్వామి వస్తున్నాడు అంటే ఊరేగుతున్నాడు ఇప్పుడు దేవుడు ఊరేగుతారు చూడండి కూడా అరే రంగన ఉచిగానే ఊరుతున్నాడు శిష్యుడి పేరు రారా తొందరగారా తొందర తన లోపల పాలు కాస్తున్నాడు తొందరగారా తొందరగా పిలుస్తున్నాడు అంటే మళ్ళీ ఊరేగి వెళ్ళిపోతున్నాడు ఊరేగి చూస్తాడు తన శిష్యుడు రామాను శిష్యుడు నీ స్వామిని నువ్వు చూసుకో నా స్వామి గొడవనే ఉన్నాను నా స్వామికి నేను పాలు కాస్తున్నాను నీ స్వామిని కావాల్సి ఉంటే నువ్వు చూసుకో నీకు రంగనాథ స్వామి నాకు రంగనాథ స్వామి కదా నువ్వే నాకు స్వామి అంటే నీ స్వామిని నువ్వు చూసుకో నా స్వామికి నేను పాలు కాసి అడవుల్లో ఏమి భక్తి మధురమైన భక్తి ఏమి శరణాగతి రామాయణంలో రాముడు అంటాడు రక్తమే ఈ పర్ణశాలను నువ్వు బాగా ఆలోచించి ఈ బాగా ఆలోచించి నువ్వు ఎక్కడ బాగుంటుందో అక్కడ కాస్త పునాది లేచి ఈ పర్ణశాల కట్టు లక్ష్మణ అంటాడు నన్నంత పెద్దవాణి చేయొద్దు అంటాడు ఏమి శరణాగతి నన్నంత పెద్దవాణి చేయకండి మీరు పదహారు చోట పునాది లేచి కట్టమంటే నేను కట్టేవాడినక్కడ నన్ను ఆలోచించి చేయమంటే నేను పనికిరాని ఆలోచించుతాను ఆలోచించి నన్ను ఆలోచించడం అనకండి మీరు ఎలా చెబుతారు అలా చేసేవాడిని అంత పెద్దవాడిని చేయకండి మీరు పలానా చోట కట్టమంటే కడతాను కానీ ఆలోచించి మీరు కట్టమంటున్నారు ఆలోచించండి నేనే వాడి మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అది సరే కనుక నా స్నేహితుడు కట్టం అన్నాడు రాముడికి కొడుకు లేకపోయినా ఆడపిల్లలు ఎవరు అన్నాడు నా స్నేహితుడు రామచంద్రుడు మొత్తం కొడుకు లేకపోయినా ఆడపిల్లలు ఎవరు కట్టం అన్నాడు మన అందరూ రాముడికి పాదాలు కడుగుతున్నాం నిజంగా ఆయనకు ఆడపిల్లలు ఉంటే ఎవరన్నా పాదాలు కడగలకి వచ్చిన ఆ గొడవ రాముడికి నిజంలో కూతురుంటే ఎవరెవరికి పాదాలు కడగవలసి వచ్చాను మనందరం రాముడి ప్రసాదాలు కడుగుతున్నాం ఆయన నిజంగా ఆడపిల్ల కూడా మంచి ఇచ్చింది ఇంటి లేదు ఎవరెవరికి కాలు కడగవలసి వచ్చాను అంటే అల్లుడు కాలు కడగాలి కదండి మనందరం బాగా ప్రసాదాలు కడుగుతాడు ఆయన కాదు ప్రసాదాలు కడుగుతాడండి అంటే ఆ గొడవ లేకుండా చేశాడు ఇప్పుడు సరదాగా చెప్పిన మాట అనుకోండి బాగుంది మనందరం రాముడి పాదాలు పట్టుకుంటే ఆయన ఇంకోటి పాదాలు పట్టుకుంటాడు అంటే మీరు సాధన సాధన పెంచి అహంకారం పెంచుకోవాలి మీరు గంటల కాదు మీరు తీసి ఎన్ని గంటలు చేస్తున్నాం ఎన్ని రోజులు చేస్తున్నాం అలా కాదు మీరు లెక్క పెట్టుకోవచ్చు లోపల అహంకారం ఎంత పడుతుంది చిన్న చిన్న పూజలు చేసుకొని జపాలు చేసుకొని మీ దేవుని మీరు ఆరాధించుకొని మీ దేవతలు మీరు నమస్కారాలు పెట్టుకోండి ఉపవాసాలు చేసుకోండి సహవాసాలు చేసుకోండి వ్రతాలు చేసుకోండి క్షీరం కాసుకోండి అన్ని మంచివే మీ ఇష్టం వచ్చిన మీ పద్ధతులు మీరు చేసుకోండి కానీ లోపల మీ అహంకారం మూలం ఏమైనా కలుగుతుంది లేదా వేరేమైనా తెలుగుతుంది లేదా చూసుకోండి అహంకారం కంటే పెట్టకపోతే అది జ్ఞానం అజ్ఞానం అంతా అహంకారం రూపంలో మనం ఏం చేస్తున్నాం అజ్ఞానం అహంకార రూపంలో ఉందని తెలుసుకోవడం మానేసి బయట ఎక్కడ ఉందని వెతుకుతున్నాం పోగొట్టుకోవడం కోసం అది బయట ఉంటే కదా అసలు ఎలా పోగొట్టుకుంటారు బయట ఉంటే మీరు పోగొట్టుకోగలరు బయట ఉంటే కదా అసలు అజ్ఞానం అనేది సబ్జెక్టివ్ కానీ ఆబ్జెక్టివ్ కాదు శాంతి శాంతి శాంతి.